మనువులలో ఆరవ మనువు పేరు చాక్షుషుడు. చక్షువు అంటే కన్ను. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నప్పుడు ఒక్క క్షణకాలం కళ్ళు మూసుకొని భగవంతుడైన శ్రీహరిని భక్తితో ధ్యానం చేసి ధ్యానానంతరం హఠాత్తుగా కళ్ళు విప్పాడు. ధ్యానం చేసేటప్పుడు మనిషి తనను తాను మర్చిపోవాలి అని శాస్త్రం చెబుతున్నది. ఇంద్రియములు ఇంద్రియార్థాలలో, ఇంద్రియార్థాలు మనస్సులో కలిసిపోతే దానికి ధ్యానము అని పేరు. అనగా ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఈ ఇంద్రియములకు శక్తినిస్తున్న దాంట్లో లేనం చేసేయాలి. కంటికి నిజానికి చూసే శక్తి ఉంది కదా. ఒక్కొక్కప్పుడు మనం ఎదురుగుండా చూస్తాం, కానీ ఆ వ్యక్తి మనకు కనపడ్డు. ఎందుకు కనపట్టలేదు చెప్పండి ఒకసారి. ఒక్కోసారి వాడు ఎదురుగుండా కూర్చున్నాడు, గుడ్లు అప్పగించి వస్తాడు, కానీ ఏం జరుగుతుందో పట్టించుకోడు. దానికి గల కారణం, వీడికి కన్ను అని ఒక ఇంద్రియం ఉంది, ఈ చూడడానికి మనకు వచ్చే ఇంద్రియ అర్థం ఇంకెక్కడికో పోయిందనమాట. అప్పుడు మనం ఏమంటున్నాం, మరి వీడికి కాసేపు ప్రస్తుతం ఎక్కడో పరదృష్టి ఉందిరే అంటాం, ఎక్కడికో విడిపోయిందిరే వీడి మనస్సు అంటున్నాం. అలాగే శరీరం ఇక్కడ ఉంటుంది, చెవులు ఇక్కడే పెడతాడు, కానీ ఇక్కడ జరుగుతున్న ఏ సంఘటన లేక ఏ మాట వాడి చెవుల్లోకి వెళ్ళదు. గంటసేపు ఉపన్యాసం అయ్యాక అప్పుడు లిక్కుబడి, ఎంతసేపు ఇక్కడే ఉన్నానే, కానీ ఆయన ఏం చెబుతున్నాడో నా చెవులోకి వెళ్ళలేదే అని వీడు భ్రమిస్తాడట. అంటే వీడు కూడా ఏమైపోతున్నాడనమాట, ఈ చెవి పరాధీనం అయిపోయింది. ఈ చెవి అనే ఇంద్రియము లోపల వినడానికి పనికొచ్చేటటువంటి శక్తికి ఇంద్రియ అర్థము అని పేరు. ఈ ఇంద్రియ అర్థం ఇక్కడ లేకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోవటం వల్ల మనిషి ఎక్కడున్నా చెవి ఎక్కడే ఉన్నా వినికిడి మాత్రం లేకుండా పోతుంది. అది చెవుడు వల్ల కాదు, మళ్ళీ చెవుడు వల్ల వినకపోతే అది వేరే విషయం. అసలు ఇంద్రియార్థమే పనిచేయడంలా, చక్కగా చెవులు పనిచేసేవాడు కూడా ఏదో కారణం చేత ఎక్కడికో దృష్టి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏం జరుగుతున్నా చెవులో వేసుకోడు, కంటితో చూడడు, ముక్కుతో ఇక్కడున్న వాసన పీల్చడు, చర్మంతో ఇక్కడున్న స్పరిశని అనుభవించడు, నాలుకతో ఇక్కడ చేయవలసిన పని చెయ్యడు. అంటే ఇంద్రియములు ఉన్నాయి, ఇంద్రియార్థములు మాత్రం ఇంకెక్కడో ఉన్నాయి. ఈ ఇంద్రియములు ఇంద్రియార్థములు కలిస్తే అప్పుడు మనం చేసే పనులన్నీ మనకు అర్థమవుతాయి. ఇంద్రియము ఇంద్రియార్థము ఒకే చోట ఉంటే అర్థం ఏమిటనమాట, వాడి కంటికి ఎదురుగుండా ఉన్న వస్తువు తప్ప ఇంకేదీ కనపడదు, అప్పుడు అది లక్ష్యశుద్ధి. వాడికి ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తుల మాటలు తప్ప చెవులోకి ఇంకేమీ రావు, అప్పుడు వాడికి లక్ష్యశుద్ధి వచ్చింది. వాడికి ఎదురుగుండా ఉన్న వస్తువు యొక్క వాసన తప్ప మరేమీ లేకుండా పోతుంది, అంటే వాడికి లక్ష్యశుద్ధి వచ్చింది. అక్కడున్న వాతావరణ స్పర్శ తప్ప బయట స్పర్శ వీడికి తెలియదు, అప్పుడు వాడికి లక్ష్యశుద్ధి వచ్చింది. ఈ హాల్లో కూర్చున్న వాడికి బయట వేడి వచ్చిందా, రాదుగా. వస్తుందంటే వీడి చర్మం ఇక్కడ లేదన్నమాట. ఇక్కడి మాటలు తప్ప ఇంకే మాట మాట్లాడడం, మధ్య మధ్యలో గోవిందానం అంటే గోవింద అంటాడు, అప్పుడు కూడా వీడు నిద్రపోయాడంటే ఈ నాలుక చేయవలసిన పని చేయడంలా, ఇంద్రియం ఉంది ఇంద్రియార్థం లేదని అర్థం. ఈ విధంగా ఇంద్రియములు ఇంద్రియార్థములు కలిసిపోయి ఇవన్నీ కలిసి వెళ్ళి మనస్సులో కలిసిపోతే దానికి ఏకాగ్రత, దానికి ధ్యానము అని పేరు. ఈ ధ్యానం కలిగినప్పుడు తనను తాను మరిచిపోయి ఏ పరమాత్ము నుంచి తాను వచ్చాడో అందులో లీనమైపోతాడు. బ్రహ్మ కూడా అప్పుడప్పుడు అలా లీనమైపోయి కళ్ళు మూసుకుంటాడట. అలా లీనమైనప్పుడు మళ్ళీ ఇహలోకంలోకి రాగానే, అంటే ఆయనున్న లోకంలోకి రాగానే, కళ్ళు విప్పగానే అప్పుడు ఆ కళ్ళ నుంచి ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపులో నుంచి ఒక మంచి పురుషుడు పుట్టుకొచ్చాడు, అద్భుతమైన లావణ్యంతో పుట్టుకొచ్చాడు, సౌందర్యంతో పుట్టుకొచ్చాడు. ఆ మహాపురుషుణ్ణి చూచి బ్రహ్మే ఆశ్చర్యపోయి, ఒరే నువ్వు నా పుత్రుడివేనా, నాకంటే అందంగా ఉన్నావు, ఎర్రగా ఉన్నావు, కోమలంగా ఉన్నావు, నల్లగా ఒత్తేరు జుట్టుతో నువ్వు ముద్దొచ్చేస్తున్నావు అని దగ్గరికి తీసుకున్నాడు. ఆ పుట్టినటువంటి వాడు, తండ్రి నేనెవడిని, కోహం అంటే నేనెవడిని, అహం అంటే నేను, కహ ఎవడిని, నా పేరేమిటి అనగా ఆయన కాసేపు ఆలోచించి చక్షుహు అంటే కన్ను, అందులోంచి పుట్టావు గనక నీకు చాక్షుషుడు అని పేరు పెట్టానన్నాడు. కళ్ళల్లోంచి పుట్టాడు గనక ఆయన్ని చాక్షుషుడు అన్నాడు. నా కర్తవ్యం ఏమిటన్నాడు ఆయన, నేను ఏం చెబితే చెయ్యి, నా ఎదురుగుండా ఉండు, నన్ను పరిశీలించు, నేనేమేం చేస్తున్నానో తెలుసుకో, తండ్రిని ధ్యానించు, తండ్రిని అయిన నన్ను పూజించు, మనందరికీ మూల విరాట్టైన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీమన్నారాయణుడిని అర్చించు, త్రిమూర్తులకు భేదం పాటించకు అని చెప్పాడు బ్రహ్మ. ఆ రోజు నుంచి రోజు తనని కన్నటువంటి తనకి మూలకారకుడైన సకల వేదస్వరూపుడైన బ్రహ్మదేవుణ్ణి భక్తితో అర్చించేవాడు, పూజించేవాడు, త్రిమూర్తులు ముగ్గురిని పూజించేవాడు శ్రీమన్నారాయణుడు, వీళ్ళందరికీ కార్యకారణ సంబంధం కలిగిన వాడు గనక, కారణకారణుడు గనక, ఆయనని మాత్రం నిరంతరం ఓం నమో నారాయణ ఏతి అష్టాక్షరీ మంత్ర జపంతో ప్రసన్నం చేసుకునేవాడు. 100 సంవత్సర కాలం బ్రహ్మలోకంలో బ్రహ్మని ఎంతో భక్తితో ఈ చాక్షుషుడు సేవించాడు. ప్రారంభావస్థలో ప్రతివాడికి భక్తి ఉంటుంది, క్రమక్రమంగా ఒక్కోసారి ఆ భక్తి వికటించే ప్రమాదం ఉంటుంది. దానికి కారణం అతి పరిచయం. అతి పరిచయాది అవజ్ఞ, ఎక్కువ పరిచయం వల్ల అవజ్ఞ ఏర్పడుతుందన్నమాట. రోజు నా దగ్గరే ఉంటే మీకు 4 రోజులు పైకి ఏమనిపిస్తుంది అనమాట, ఈయనేముందండి నా మొహన్, నా చేతిలో మనిషి, ఆయన దగ్గర నేమున్నా, నేను లేకపోతానికి మంచినీళ్ళు లేవు, నేను లేకపోతానికి తిండి లేదు, ఆయన లేకపోతే నేను లేను అనుకుంటారు ఈ పిచ్చాడు. అలా అనుకునేవాడు కూడా ఉంటారు చూడండి. కొంతకాలం పోయాక నిత్యం ఆ మహాత్ములతో సన్నిహితంగా ఉన్న కారణం చేత ఆయన గొప్పతనం తెలియక పిచ్చమాటలు మాట్లాడి పరిహాసములాడి లోకు చేసి భ్రష్టు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దత్తాత్రేయుడి దగ్గర ఎలా ఉండి దెబ్బతినలా కార్తవీర్యార్జునుడు, శంకరాచార్యుల దగ్గర ఉన్న శిష్యులు కూడా అప్పుడప్పుడు కొంతమంది అలాగే భ్రమపడ్డారు. అది పద్మపాదుడు ఎక్కువ ప్రేమగా చూస్తున్నాడు, నన్ను చూడటం లేదు, పద్మపాదుడికేమో చేతికి దండం ఇచ్చాడు, మాకు మాత్రం కనీసం పూల దండ కూడా ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు. గురువులకి పక్షపాతం ఉండదండి. గురువులు సద్గుణములు ఉన్నప్పుడు శిష్యుల్ని ప్రశంసిస్తారు, శిష్యుల్ని ప్రశంసించాలట. ఎందుకు ప్రశంసించాలి? శిష్యుడిలో ఉన్న సద్గుణమును గురువు ప్రశంసిస్తే ఇది ఆదర్శంగా తీసుకుని తక్కిన వాళ్ళు గుణములను పెంపొందించుకుంటారు. అంతేగాని అతన్ని పొగడడం వల్ల ఈయనకేమీ లాభము లేదు, పొగిడించుకోవడం వల్ల ఆయనకి పెద్ద లాభం ఉండదు. కానీ గురువు యొక్క కటాక్షం వస్తుంది. ఎవరిలో అయినా ఒక సద్గుణం ఉంటే ఆ సద్గుణం తప్పక మనం స్వీకరించాలి. అందువల్ల ఒక కుర్రాడు మంచి పని చేసినప్పుడు, నాయన నువ్వు ఈ మంచి పని చేసావని పొగిడితే రేపొద్దున అటువంటి మంచి పనులు తాను చేస్తాడు. ఓహో, ఈతడు మంచి పని చేయడం వల్ల గురువుగారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు అని గ్రహించి తక్కిన పిల్లలు కూడా బాగుపడతారు. నేను ఒక ఉదాహరణ చెప్పనా, ఒక్క వ్యక్తి ఉన్నాడండి అమెరికాలో. నేను రోజు చెప్పే పురాణాల్లో ఈ స్తోత్రం గొప్పది, ఈ స్తోత్రం గొప్పదని చెబుతున్నాను కదా. ఈ స్తోత్రం చెప్పినప్పుడు వీరు ఉత్సాహంతో పాంప్లెట్ ఎప్పుడు వస్తుంది అనుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఆ పాంప్లెట్ సంగతి ఏమైందంటే చెప్పేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. కిందటి సంవత్సరం స్తోత్రాలు ఆ పాంప్లెట్లు వెళ్ళిపోతాయి. కొంతమంది అయితే ఆ పాంప్లెట్లు ప్రసాదం కట్టుకోవడానికి కూడా వాడేవాళ్ళు ఉంటారు. సరస్వతి స్తోత్రమైన ఒకటి వాడికి, ఆంజనేయ స్తోత్రమైన ఒకటి, అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది కనీసం ఒక ఏడాది దాకా దానిని దగ్గర పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ స్తోత్రం పోయిందండి, ఎన్ని స్తోత్రాలు గుర్తుపెట్టుకుంటామండి, పురాణం అన్నాక ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదండి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను ఈనాటి వరకు చెప్పిన ప్రతి పురాణంలో స్తోత్రం తాను చదవడమే కాకుండా 100 మంది పిల్లల్ని శని ఆదివారాలలో కూర్చోపెట్టి అమెరికాలో తెలుగు కూడా సరిగ్గా రాని, ఇంగ్లీష్ తప్ప మరొకటి భాష రానటువంటి వాళ్ళ చేత ఆ శ్లోకాలు వల్లివేయించి శభాష్ అనిపించుకున్న ఒక పరమభక్తుడు ఉన్నాడు. అయోవా అనే స్టేట్లో డెమాయిన్ అనే పట్టణంలో కోడే జగదీష్ గారు అని ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన నిజంగా జగదీశ్వరుడే. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే అసలు నేను కూడా మర్చిపోవచ్చు ఆ శ్లోకాలు అనమాట. ఫలానా భారతంలో గరుత్మంతుడికి సంబంధించిన ఒక స్తోత్రం ఉందండి ఆదిపర్వంలో, ఆ స్తోత్రం అంతా ఇప్పుడు పిల్లలు చెబుతారండి అన్నాడే. అసలు ఏనాటి ఆదిపర్వం? నేను ఎప్పుడో 54 రోజుల పాటు ఆదిపర్వం చెప్పానట. అందులో ఆదిపర్వంలో గరుత్మంతుని యొక్క రెక్కలకి సంబంధించినది ఒక గొప్ప స్తోత్రం చెప్పి, ఈ స్తోత్రం చదువుకుంటే పిల్లలకి మంచిదని చెప్పానట. ఆ పిల్లలందరికీ కంఠస్థం చేయించి వాళ్ళందరి చేతులు పుచ్చుకుని, ఇదిగో పక్షములంటే చేతులు, గరుత్మంతుడు రెక్కలు రక్షించుగాక, గరుత్మంతుడు ముక్కు రక్షించుగాక అని స్తోత్రంలో ఉంది అని చెబుతున్నాడు ఆయన. పిల్లలు చిలకల్లా పలుకుతున్నారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడప్పుడు ఎప్పుడైనా మేము ఉత్తముల్ని ప్రశంసిస్తే అది పక్షపాతం కాదని గ్రహించండి. వాళ్ళల్లో ఉన్న సద్గుణములను ప్రశంసించడం అంటారు. ఈ సద్గుణములను ప్రశంసించినప్పుడు గురువులకి దగ్గర ఉన్నటువంటి తక్కిన వాళ్ళు ఈర్ష్యతో దానిని మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఒక వ్యక్తిని పొగిడారు, నన్ను పొగడలేదు అనుకోకండి, ఆ సమయమునకు ఆయన నోటి వెంబడి అతని ప్రశంస వచ్చింది. నీవు ఇంకా బాగా మంచి పని చేస్తే రేపొద్దున నీ ప్రశంస వస్తుంది. గురువు నోటి వెంబడి ప్రశంస రావడం లాభం ఏమిటో తెలుసా? ఒక్కసారి నిత్యం పురాణములు చెప్పి, నిత్యం ధ్యానం చేసి, నిత్య మంత్ర జపం చేసి గురువు నోటి వెంబడి మన పేరు వచ్చిందంటే అతడు 7 తరములు తరిస్తాట. వ్యాసుడు చెప్పాడు, సోత మహర్షి అని ఒక మహర్షి ఉన్నాడు మీకు తెలుసు కదా, నైమిషారణ్యంలో సోత మహర్షి 18 పురాణములు చెప్పాడు. ఆ పుణ్యాత్ముడు ఎప్పుడైనా ఈ సౌనకుడు గొప్పవాడు లేక ఈ చాక్షుషుడు గొప్పవాడని పొగిడితే, ఆ పొగడ్డం వల్ల ఎవరి పేరుని ఆయన ఉచ్చరించాడో ఆ పేరు కలిగిన వాడి తరములు 7 తరములు తరించేవిట. ఆయనంటే సన్యాసం గుర్తుకున్నాడు కానీ ఆయన పెద్దలు ఉన్నారుగా, వాళ్ళంతా నరకం నుంచి స్వర్గానికి పోయారు. స్వర్గంలో ఉంటే ఇంకా ఉత్తమ లోకాలకు వెళ్ళేవారు. అందుకే పౌరాణికుడు మనల్ని ప్రశంసిస్తే మనకు యోగం పడుతుందని గ్రహించండి. పౌరాణికుడికి బాధ కలిగి తిట్టాడా, అది పతనానికి మూల కారణమవుతుంది. కానీ సాధారణంగా పౌరాణికులు పేరు పెట్టి ఎవరిని తిట్టరు, అంత తిట్టే అంత బాధ కలిగించారంటే మాత్రం అది ప్రమాదం. అందుకే సాధ్యమైనంత వరకు జ్ఞానులకి, గురువులకి, పౌరాణికులకి సపర్యలే చేసి వారి ప్రశంసలే పొంది వారి ఆశీస్సులే పొందాలి తప్ప వారి యొక్క ఆగ్రహం మాత్రం చవి చూడకూడదు. ఆగ్రహం ప్రమాదం, అనుగ్రహం ఏకంగా ఉత్తమ లోకాలని కూడా మనకు అనుగ్రహిస్తుందన్నమాట. అటువంటి మహాత్ముడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నాడు కదైనా, ఆయన దగ్గర కొద్ది రోజులు సేవ చేసి ఆయన కూడా తిరిగిన తర్వాత ఆయనకు ఒక దుర్బుద్ధి పుట్టింది ఈ చాక్షుషుడికి. ఏమిటా దుర్బుద్ధి తెలుసా, బ్రహ్మదేవుడికి నమస్కారం చేయడానికి అప్పుడప్పుడు కొంతమంది మహాత్ములు వచ్చేవారు. ఆ వచ్చేవాళ్ళలో వశిష్ఠుడి లాంటి వాళ్ళు, విశిష్టులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. బ్రహ్మదేవుడి యొక్క ఆత్మీయ శిష్యుడైన బృహస్పతి, శుక్రాచార్యుడు ఇటువంటి వారంతా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా, బ్రహ్మదేవ నువ్వు స్వయంభూ, నీ అంతటి నీవు పుట్టినవాడివి, ఇన్ని లోకములకి మూలకారకుడివి, 14 లోకములను అవలీలుగా సృష్టించి ప్రాణులకు ధారణాది శక్తులిస్తున్నవాడివి, జ్ఞాపక శక్తి నీ భిక్ష, వాక్కు నీ భిక్ష, అపూర్వ మంత్రశక్తులు నీ భిక్ష, మాకు ఆహారం ఇచ్చేది నీవు, విహారం ఇచ్చేది నీవు, వస్త్రములు ఇచ్చేది నీవు, నీవు లేనిదే లోకములు లేవు అని పరిపరి విధములుగా బ్రహ్మని ప్రశంసించేవారట. అది తప్పు కాదుగా, మరి బ్రహ్మదేవుడు సృష్టికర్త, ఆయనే సామాన్యుడా. ఆయన పదవయ్యాక విష్ణువులో కలిసిపోతాడు, ఆయనకి వేరే అస్తిత్వం ఉండదు, అంటే విష్ణువే ఆయన. అందుకే బ్రహ్మ పదవి ఆఖరి పదవట. ఇంకా బ్రహ్మ పదవి తర్వాత వేరే పదవి ఎందుకు లేదో తెలుసా, ఒకసారి బ్రహ్మ పదవిలోకి అడుగు పెట్టిన వాడు ఆ పదవి పూర్తయ్యాక పూర్తిగా విష్ణువులో లీనమైపోతాడు, ఇక ఆయనకి పునర్జన్మ ఉండదు. అది మరి ఎంత ఉత్తమ స్థాయి! ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాడు గనక బ్రహ్మని, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, వివిధ ప్రాటిల్ లలాట లేఖన మహావిద్యానుసంధాత, నతజన సంత్రాత అని ప్రజలు పొగుడుతూ ఉంటే ఈ పక్కనున్న చాక్షుషుడికి ఒళ్ళు వండింది. బ్రహ్మగారు మా నాన్నగారే, నాకు శరీరం ఇచ్చినవాడే, అయితే మాత్రం నేను మాత్రం తక్కువ తిన్నానా, ఆయనకి ఎంత శక్తి ఉందో నాకు అంతే శక్తి ఉంది, నాకు వేదాలు వచ్చు, నాకు ఉపనిషత్తులు వచ్చు, నేను పౌరాణికుణ్ణే. కానీ అందరూ వచ్చిన వాళ్ళల్లా ఎంతసేపు బ్రహ్మే గొప్పవాడు అంటారే, కానీ బ్రహ్మ తర్వాత బ్రహ్మంతటి వాడిని నన్ను పట్టించుకోరు. గురువుగారికి అరటి పండు ఇస్తారు, పక్కనున్న నాకు అరటి తొక్క కూడా ఇవ్వటం లేదు. ఆ గురువుగారికే కవర్లు ఇస్తున్నారు, నన్ను కవర్ చేయట్లేదు అని కొంచెం లోపల బాధ కలిగింది. ఒక్కొక్కప్పుడు ఇదో పెద్ద సమస్య. పండితుడైన వ్యక్తి కొడుక్కి ఆ పండితుని గౌరవించినట్టుగా ఈ కొడుకు గౌరవం రాదు కనుక మండొచ్చు అన్నమాట. ఈయనకు కూడా మండింది పాపం, ఆగ్రహం కలిగింది. ఈ బ్రహ్మదేవుడి పక్కనున్నంత వరకు నాకు పేరు రాదు, ఎంతసేపు ఆయన్నే పొగుడుతున్నారు. ఏ, నేను వేదములు చదివి వాళ్ళని ఆశీర్వదించట్లేదా, నేను మాత్రం గురుకులాన్ని స్థాపించలేనా, ఈ మాత్రం సృష్టి నేనే చేయలేనా అనుకున్నాడు వాడు. అమాయకత్వంతో ఒకరోజు ఏమన్నాడు తెలుసా, బ్రహ్మదేవ నేను ఈరోజు నుంచి ఇంకో బ్రహ్మలోకం సృష్టించుకుంటాను, నేను కూడా ఓ తామర పువ్వు సృష్టించుకుంటాను, ఆ తామర పువ్వులో కూర్చుంటాను, నేను కూడా ప్రజలను సృష్టిస్తానన్నాడు. అప్పుడు బ్రహ్మ నవ్వి, ఒరే నువ్వు ప్రజలు సృష్టించాలంటే దానికి చాలా కష్టం ఉందిరా, ఎంతో శక్తి కావాలి, నేను శ్రీమన్నారాయణుణ్ణి వేల సంవత్సరములు తపస్సు చేసి మెప్పించాను, కాశీలో శివలింగం ప్రతిష్ఠించి బ్రహ్మేశ్వరలింగం అనే పేరుతో ఆ లింగాన్ని పూజించి ఈశ్వర అనుగ్రహంతో ఎంతో సృష్టి చేస్తున్నాను, నేను నువ్వు సమానం కాదురా నాయన, ఇంకా నువ్వు కొంతకాలం పాటు సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, శక్తులు పొందాలి, అవన్నీ పొందాక ఎప్పటికో నీకు సృష్టి చెయ్యగలిగే బ్రహ్మ పదవి వస్తుంది. ఈ బ్రహ్మ పదవి రానంతకాలం సృష్టి చేయటం కష్టం. ఒకవేళ నువ్వు సృష్టికి ప్రతి సృష్టి చేస్తే విశ్వామిత్రుడే చెడిపోతావు, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి అంటే వినిపించుకోకుండా, లేదంతే నేను వేరే పార్టీ పెట్టేస్తున్నాను, ఈ పార్టీ నుంచి విడిపోతున్నాను అని వెళ్ళి బ్రహ్మ మాట వినకుండా ఓ తామర పువ్వు సృష్టించాడు. ఆ బ్రహ్మగారి తామర పువ్వుకి 1000 రేకులు ఉన్నాయి, ఈయన ఏకంగా 10,000 రేకులు సృష్టించుకున్నాడు, అందులో కూర్చున్నాడు. పాపం ఈ 10,000 రేకులతో కూడిన తామర పువ్వులో ఈయన కూర్చోగానే రేకులన్నీ టపా టపా వాడిపోయి కింద పడిపోయాయి. మధ్యలో ఓ దుద్దు మిగిలింది, కర్ణిక రేకులు వాటంతటవే రాలిపోయాయిట. ఈయనకి మండింది, ఆగ్రహోదగ్రుడైపోయాడు. నేనింత శక్తి కలిగిన వాడిని, బ్రహ్మపుత్రుణ్ణి కష్టపడి ఈ తామర పువ్వుని సృష్టిస్తే ఈ తామర పువ్వు రేకులు ఊడిపోతాయా, ఏ రేకులు మళ్ళీ లేవండి అతుక్కోండి అన్నాడు. కానీ ఒక్క రేకు కూడా అతుక్కోలేదు. వెంటనే ఆ దుద్దు మీద నుంచి కిందకు దూకి వాడు నాన్నగారి దగ్గరికి వచ్చాడు. ఏం నాన్న నువ్వేమన్నా కుట్ర చేస్తున్నావా, కొడుకునే కదా నేను, నేను తామరపు సృష్టించుకుని ప్రజలు సృష్టిద్దామంటే ఆకులన్నీ ఆ తామరపు రేకులన్నీ రాలిపోతున్నాయి ఏమిటన్నట్ట. నేనేం చేశానరా, నీకు ముందే చెప్పాను కదా, శ్రీహరి కటాక్షం లేనినాడు ఈ పువ్వులేవి నిలబడవు. ఓహరి వెర్రివాడా, అమాయకుడా, నేను కూర్చున్న ఈ తెల్ల తామర పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది, నేనేమన్నా సృష్టించుకున్నాను అనుకున్నావా, నీకు ఇప్పటికీ ఇంకా జ్ఞానోదయమవులా, ఈ తెల్ల తామర పువ్వు నేను సృష్టించుకోలేదు, శ్రీమన్నారాయణుడు గాఢంగా క్షీర సముద్రంలో నిద్రపోతుంటే ఆయన బొడ్డులోంచి పుట్టుకొచ్చింది ఈ తెల్ల తామర, ఆ నాభిలో నుంచి పుట్టుకొచ్చిన ఈ తెల్ల తామర పువ్వులోంచి పుట్టుకొచ్చిన బిడ్డను నేను, బిడ్డనైన నా కళ్ళలోంచి పుట్టుకొచ్చిన చంటి బిడ్డవి గుడ్డువి నువ్వు. ఇంకా నీకు పూర్తిగా విషయం తెలియదు, శ్రీహరి కటాక్షం ఉంటే కానీ సృష్టి చెయ్యడానికి పనికొచ్చే తామర పువ్వు పుట్టదు, పుట్టినా నిలబడదు. ఈ రేకులు నిలబడుతున్నాయంటే, ఈ రేకులు పుట్టాయంటే, ఈ పద్మం ఆవిర్భవించిందంటే, ఇందులోంచి నేను పుట్టానంటే, ఇది సంపూర్ణంగా హరికటాక్షం, హరిప్రసాదం ఇది, ఇంక వేరే ప్రసాదం ఏం కాదన్నట్ట. ఆ హరే గిరే అన్నాడు వీడు తొందరపడి. అలా అన్నాడో లేదో బ్రహ్మదేవుడికి ఆగ్రహం వచ్చింది, తనను తిట్టినా ధిక్కరించి వేరే పార్టీ పెట్టినా కుంపటి పెట్టుకున్నా సహిస్తాడు ఆయన, హరినింద మాత్రం సహించకూడదట. ఎప్పుడు కూడా హరినంద చేసేవాడు ఎవడన్నా మన దగ్గరకు వచ్చాడా, వాడిని మాత్రం అక్కడి నుంచి దూరంగా పంపించేయండి, అటువంటి నింద విన్నవాడికి ఇంకా పాపం, అన్నవాడికంటే వింటే ఇంకా పాపం అట. మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం హరినంద. ఏదో రాక్షసులు చేశారంటే అర్థం ఉన్నది, నువ్వు నా పుత్రుడివి, నా చక్షువుల నుంచి పుచ్చి చాక్షుషుడు అని పిలిపించుకున్న నువ్వు ఇలా పిచ్చివాడిలా ప్రవర్తిస్తావా, తగిన శిక్ష అనుభవించు. మానవుడివై జరామరణములతో కొట్టుబిట్టాడన్నాడు. దాంతో వీడు వణికిపోయి తండ్రి కాళ్ళ మీద పడి, అయ్యో దురహంకారంతో ఎంత పొరపాటు చేశాను నేను, ఎందుకు అహంకారం నా కళ్ళని కప్పింది, బ్రహ్మపుత్రుడిని బ్రహ్మలోకంలో జర మరణం ఇవన్నీ లేకుండా బ్రహ్మానందంతో తపస్సు చేసుకుంటూ బ్రతకవలసిన నాకు ఈ కర్మయోగం ఎందుకు వచ్చిందో, కర్మయోగం వల్ల కదా తండ్రిని ధిక్కరించాను అని ఏడ్చి కాళ్ళు గట్టిగా పట్టుకుని, నేను ఈ మానవ జన్మ భరించలేను, మానవ జన్మలో ఏమున్నది, జననం, ఆ తర్వాత విద్యాభ్యాసాలు, గృహస్థాశ్రమంలో ప్రవేశించటం, వయస్సు పెరగడం, మళ్ళీ వీడికి సంతానం రావడం, ఈ సంతానానికి సుఖ సంతానం కలగడానికి ఎన్నో పాట్లు పడడం, క్రమక్రమంగా వార్ధక్యం, వార్ధక్యంలో తీవ్ర రోగాలు, రోగముల వల్ల చెవులు వినబడవు, కళ్ళు కనిపించవు, ముక్కులు పనిచేయవు, చర్మం విరీలి రాలిపోతుంది, తల వెంట్రుకలు ఊడిపోతాయి, క్రమక్రమంగా ఆయువు నశించిపోతుంది, మరణం పొందుతాడు. మృత్యుః అస్తి ఇతి మర్త్యః, మృత్యువు ఉన్నది కనుక మర్త్యుడు అని పేరు. మర్త్యుడు అంటే మరణము కలవాడు, మృత్యువు కలవాడు అని అర్థం. ఈ మృత్యువుతో కూడిన జీవితం నాకొద్దు, ఇది అయిన తర్వాత మళ్ళీ పుడతాం మళ్ళీ చస్తాం, మళ్ళీ పుడతాం మళ్ళీ చస్తాం. బాబు ఈ భయంకరమైన జనన మరణ చక్రంలో నేను పడలేను, నువ్వు తండ్రివి, అనుగ్రహించు, శాపం నుంచి నాకు విముక్తి కలిగించని కాళ్ళు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు, పశ్చాత్తాపంతో ఏడ్చాడు. పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం మరొకటి లేదు కనుక ఆయన జాలిపడి, అయితే ఓ పని చేస్తున్నాను, నువ్వు వరుసగా 3 జన్మలెత్తి ఇలాగే ఈ జనన మరణ చక్రంలో పుట్టడం పెరగడం చావడం పొందుతావు, 4వ జన్మలో ఒక మహామనువు అవుతావు, ఆ మనువు అయిన తర్వాత తిరిగి 4 లోకానికి వచ్చేస్తావు, బ్రహ్మలోకానికి వస్తావు, నా పుత్రుడిగా ఇక్కడుండి హాయిగా సుఖాన్ని పొందుతావు, ఈ భయంకరమైన జరామరణములతో కూడిన జీవితం పొందవు, ఇకనైనా వినయంగా ఉండు, 1 జన్మలు మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆ మానవ జన్మలో ఈ మరణం ఎలా ఉంటుందో, రోగం ఎలా ఉంటుందో, వార్ధక్యం ఎలా ఉంటుందో, కష్టాలు ఎలా ఉంటాయో, ఆకలి ఎలా ఉంటుందో, దప్పిక ఎలా ఉంటుందో, ఇవన్నీ రుచి చూడు పో అన్నాడు. ఒక్క దెబ్బకి ఆయన భూలోకంలో పడిపోయాడు. ముందుగా పాపం ఒక రైతు ఇంట్లో పుట్టాడు, ఆ రైతు కాయ కష్టం చేసి బతికేవట. ఆ రైతు ఇంట్లో పుట్టి, ఓహో ప్రజలు అన్నం తినాలంటే ఇంత కష్టపడాలా, ఇంతమందికి అన్నం పెడుతున్న రైతు ఇంత శ్రమజీవియా అని పాప ఆ రైతుకి ఎంతో సేవ చేశాడు. నిజంగా మనం కొంతమంది యొక్క రుణం తీర్చుకోలేం, కర్షకుల యొక్క రుణం, రైతుల యొక్క రుణం చాలా కష్టపడి తీర్చుకోవటం, తల్లి రుణం తండ్రి రుణం తర్వాత మళ్ళీ గొప్పవాడెవడు అంటే రైతు అన్నారు పురాణాల్లో చెప్పిన మాట. ఒక రైతు ఎంతో కష్టపడితే మనం వాళ్ళు ఇంత అన్నం తింటున్నాం కదా, మరి ఇన్ని పురాణాలు చెప్పినా 2 గంటలయ్యాక మళ్ళీ అక్కడ పులిహోర కోసం పెడుతున్నావా, ఆ పులిహోర ఎక్కడి నుంచి వచ్చింది, రైతు పండించేటటువంటి బియ్యం నుంచి వచ్చింది, ఎప్పుడైనా శనగలు పెడుతున్నారా మనకి ప్రసాదం, ఆ శనగలు రైతు పండిస్తే వచ్చింది, ఆ రైతు ఎన్ని కష్టాలు పడాలండి పాపం, కూలివాళ్ళు ఆ బురదలోకి దిగి అందులో ఉన్న కలుపు తీసి నాగలితో దున్ని అందులో నీళ్లు పోసి విత్తనాలు వేసి నారుబడి వేసి మళ్ళీ ఆకుబడి వేసి ఇవన్నీ ఎన్ని పనులు చేస్తే అవుతాయి ఆ పనులన్నీ. పాప మళ్ళీ పంట చేతికొచ్చేలోపు అకాలంలో వర్షం కురిస్తే బాధపడతారే, మళ్ళీ సకాలంలో వర్షం పడకపోతే బాధపడతారే, ఈలోపు చేడ పీడ వచ్చి పంట తింటే ఎంత బాధపడతారు. కాబట్టి వాళ్ళు మన ఇంటికి వస్తున్న ఒక తోటకూర, పచ్చల కూర, ఒక గోంగూర, లేకపోతే ఆవకాయో మాగాయో ఈ పచ్చళ్ళు తింటున్నామంటే, ఈ మామిడికాయ బద్దలు మన ఇంటికి వస్తున్నాయంటే, వంకాయ వస్తుందంటే, టెంకాయ వస్తుందంటే, ఈ బెండకాయో దొండకాయో ఇంకోకాయో వస్తుందంటే, ఇవన్నీ రైతుల యొక్క కష్టం. అటువంటి రైతు ఇంట్లో పుట్టి కష్టం అంటే ఏమిటో చూసాట. ఈయన కష్టపడ్డాడు, ఎండకెండాడు, వానకి తడిశాడు, శ్రమించాడు, ప్రజలకు ఎంత అన్నదానం చేశాడు. చివరికి ఆ జన్మలో ముసలితనంలో శరీరం విడిచిపెట్టేశాడు. మళ్ళీ రెండవ జన్మ ఎత్తాడు. ఈ రెండవ జన్మలో ఓ మంచి వ్యాపారింట్లో పుట్టాడు. వర్తకంలో ఉన్న కష్టాలు చూశాడు. వర్తకులకు ఒక్కోసారి అధికారుల నుంచి బాధలు వచ్చేవిట, ఒక్కొక్కప్పుడు దొంగల బాధ వచ్చేట, ఒక్కొక్కప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చేది, ఒడిదుడుకులు వచ్చాయి. అప్పుడు అనుకున్నాడు, ఇంతకాలం నేను ఒకప్పుడు బ్రహ్మ దగ్గర ఉన్నప్పుడు కష్టాలు తెలియలేదు, వర్తకులకు ఉండే కష్టాలు ఇన్ని ఇన్ని కావు, ఏదో డబ్బు సంపాదించేశాడు ఒక్కసారి అనుకుంటా, ఒక్కసారి ఏం రాదు, వాళ్ళు కూడా రేయింపవాళ్ళు, కంటి మీద కొనుక్కులేక ఎన్నో కష్టాలు పడి దౌర్భాగ్యులైనటువంటి అధికారుల వల్ల ఒక్కోసారి ఇబ్బందులు పడి రాజబాధలు పొంది దొంగల బాధలు పొంది ఒక్కోసారి నష్టాలు పొంది కష్టాలు పొంది ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారని కనిపెట్టాడు. వాళ్ళ కష్టం కూడా కనిపెట్టాడు. ఆ తర్వాత మూడో జన్మలో ఓ మంచి వేద పండిత కుటుంబంలో పుట్టాడు. ఈ కుటుంబంలో పుట్టిన తర్వాత కూడా అందులో ఉన్న కష్టాలు నష్టాలు ఆయన చూసుకున్నాడు. ఒక్కోసారి డబ్బు వచ్చి రాక, చదువుకుని చదువుకోక, కొంతమంది గౌరవించి గౌరవించక అందులో ఉన్న కష్టాలు అనుభవించి శరీరం విడిచిపెట్టాడు. ఇలా మూడు జన్మలు మానవ జన్మ ఎత్తి నానాయాత్ర పడ్డాక ఓరి దేవుడా ఎప్పుడు విముక్తి కలుగుతుందని అనుకున్నట్ట, అయ్యో ఈ జనన మరణ చక్రం నుంచి ఎప్పుడు బయటపడతాను అని చాలా బాధపడుతూ ఉండగా అదృష్టవశాత్తు మొత్తం మీద మూడు జన్మలు గడిచాయి. ఎంత కాలం మహావేగంగా గడిచిపోతూనే ఉంటుంది, మనం అవునన్నా కాదన్నా ఈ కాలాన్ని ఎవ్వరం ఆపలేము. మూడు జన్మలు కాదు, కొన్ని కోట్ల జన్మలు మన ముందు వెళ్ళిపోయాయి. ఎవరం ఏ జన్మెత్తామో ఏం తెలుస్తుంది, పూర్వజన్మలో ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎంతమంది ఏ జన్మెత్తారో ఏం తెలుస్తుంది. కాకపోతే ఎంతో కొంత సుకృత ఉంది కనుక మీ అందరికీ పుణ్యాత్ములు కనుక ఈ పురాణం వినగలుగుతారు తెలుసా. ఉదాహరణకి ఇప్పుడు నన్ను ఇక్కడికి బల్లి ఒకటి వచ్చింది, ఆ బల్లి ఇక్కడికి వచ్చి ఈ పవిత్రమైనటువంటి పెట్టిని తాకింది, నా పంచమించి పక్కకి వెళ్ళింది, ఇంకా లోపల అవయవాలు తాకలేదు కానీ ఉత్తి పంచి పైపై నుంచి వెళ్ళిపోయింది అంటే గురువుగారి స్పర్శకు నొచ్చుకుంది. దాంతో ఈ బల్లి జన్మ విడిచిపెడితే వచ్చే జన్మలు ఏమవుతుందన్నమాట, చక్కగా పురాణం ఫ్రంట్ రోలో కింద కూర్చునే భక్తుడు అవుతాడు, పడతాడు వాడు భక్తురాలో భక్తుడు. గురువుగారి పాదస్పర్శ ఉన్న వాళ్ళకి లాభం ఏంటో తెలుసా, మొదటి రోలో కింద కూర్చుని పురాణం వినేటటువంటి స్త్రీయో పురుషుడో పుడతారు. ఈ బల్లి నన్ను తాకకుండా అక్కడి నుంచే వెళ్ళిపోతే కుర్చీలో కూర్చుని వినేటటువంటి యోగం వస్తుంది. అసలు ఇక్కడ కూడా రాకుండా అక్కడి నుంచే వెళ్ళిపోయింది అనుకోండి, ఆఖరిని వెనకాతలు వచ్చి చివరిని వెళ్ళిపోతారు సార్, లాస్ట్ కమర్స్ లాస్ట్ బెంచీలో కూర్చునే వాళ్ళే పుడుతుంది. అసలు బల్లి ఇక్కడికి రాకుండా ఈ పక్కకు కూడా రాకుండా పోతే అసలు అది పురాణం వినకుండా హాయిగా సాయంకాలం పూట రకరకాలైనటువంటి చెత్త చెదారం తింటూ వాట్సాప్లు చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ ఇళ్లలో గడిపేటటువంటి స్త్రీ పురుషులుగా బతుకుతారు. ఇక వాళ్ళు బతుకంతే అవి ఏ జన్మలో వాళ్ళకి విముక్తి వస్తుందో తెలియదు. కాబట్టి ఇది కూడా మీకు పూర్వజన్మ పుణ్యం గుర్తుపెట్టుకోండి, ఎన్నో జన్మల్లో ఎన్నో పుణ్యములు చేస్తే, దానములు చేస్తే, ధర్మములు చేస్తే, అనేక సుకృతములు చేస్తే ఈ పవిత్ర జన్మ వచ్చింది, లేకపోతే రమ్మంటే రాదు ఇలాంటి ఉత్తమ జన్మ. ఒక జన్మలో ఇన్ని రోజులు పురాణములు వినటువంటి మాటల పాపం ఒక భక్తురాలు అడిగింది, 40 రోజుల పాటు వచ్చి పురాణం విందామంటే మేము ఆడవాళ్ళం కదండి, మాకు నెలసరి ఉంటుంది, అప్పుడు ఏం చేయాలని అడిగితే ఓ సరిదానా, లోపలికి రాకుండా బయట నుంచి వినొచ్చమ్మా, శాస్త్రం చెబుతున్నది, ఏ స్థితిలో ఉన్నా సరే పురాణం వినొచ్చు, అందుకే మైకులు బయటికి పెట్టారు అన్న. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇలా శ్రద్ధగా వినగలగడం కూడా జాతి స్మరణ, పూర్వజన్మ పుణ్యం. ఎన్నో జన్మలు గడిస్తే ఈ జన్మ, ఈ జన్మ తర్వాత ఉత్తమ జన్మ. అలాగే అతనికి కూడా మూడు జన్మలు గడిచే 4వ జన్మ వచ్చింది. ఈ 4వ జన్మలో ఒక్క పుణ్యకాంతకు ఒక పుణ్యకాంతకు నుదయించి వాడు జాతి స్మరుండయివా నితి ఊటతోడా అక్కునమోమున చెక్క గజేత్తు ఉత్సంగ తలమున ఉనిచి జనని. ఒక పుణ్య స్త్రీకి పుట్టాడు, ఆవిడ చాలా ఉత్తమురాలు, అందుకే పుణ్యాంగన అన్నారు. ఆవిడ ఎన్నో పుణ్యములు చేసింది, ఉత్తమురాలు. భగవంతుడు ఏం చేస్తాడంటే కొంతకాలం పోయాక మనకు మంచి యోగం పట్టేటప్పుడు ఒక పుణ్యాత్మురాలైన స్త్రీ గర్భంలో పారవేస్తాడు. ఆ ఉత్తమురాలు ఏం చేస్తుంది, వీడిని ఉత్తమ గతులకి పంపడానికి కావలసినవి చేస్తుంది. అటువంటి పుణ్యకాంతకు పుట్టిన ఈయన పూర్వజన్మ జ్ఞానాలన్నీ ఉన్నాయి, మూడు జన్మలు గుర్తున్నాయి. అంతఃపూర్వం బ్రహ్మగారి శాపానికి గురవడం గుర్తుంది, తన అహంకారం గుర్తుంది. అందుకే పుట్టి పుట్టగానే ఏడవకుండా మౌనంగా ఉన్నాడు. వాళ్ళమ్మ తొడ మీద కూర్చోబెట్టుకుని, ఏది పుట్టినటువంటి ఒక రెండు మూడు రోజులకి తొడ మీద కూర్చోబెట్టుకుని నా బాబే అనడం మొదలెట్టింది. ఆయన నవ్వాడు, తెల్లబోయింది వీడ, ఇంత పకపకా నవ్వుతున్నాడు ఏమిట్రా వీడనుకుని, ఎవరో నాయన ఇలా నవ్వుతున్నావు, నిజంగా నవ్వుతున్నావా, నిన్ను ఏదైనా దయ్యం పట్టిందా అంటే, నన్ను దయ్యం పట్టలే దేవుడు పట్టాడమ్మా అన్నట్టు వాడు. ఓరి నాయనో, మూడో రోజు కుర్రాడు ఏమిటి, దయ్యమా అంటే దేవుడు పట్టాడు అంటున్నాడు అనుకుని, అనుడు ఓ తల్లి ఇది ఏమి అన్నది. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడమ్మా, నేను బ్రహ్మపుత్రుణ్ణి, కాలం కర్మయోగం నన్ను భూలోకానికి గింటే, నేను చేసిన ఒకనొక పొరపాటుతో బ్రహ్మ శాపములకు గురై ఈ భూలోకంలో పుట్టాను. నేను ఇప్పుడు ఎందుకు నవ్వానో తెలిసిన, అసలు నువ్వు, నేను నీకు దక్కను, దక్కని వాణ్ణి నన్ను దగ్గరికి తీసుకుని నా కుమారా నా కుమారా అంటున్నావు, అందుకే నవ్వుతున్నాను. ఇప్పుడు నీకు రహస్యం చెబుతాను విను. ఈ భూమండలంలో జాతహారిణి అనే పేరుతో ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఒకనొకప్పుడు మృత్యుదేవత ముఖం నుంచి పుట్టింది. మృత్యుదేవత ఒకప్పుడు ఏడ్చింది, ఏడ్చినప్పుడు జాతహారిణి అని పేరు కలిగిన ఒక శక్తి పుట్టుకొచ్చింది. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి, పూర్వం ఒకప్పుడు ఇలా సృష్టి కాలంలో ఆరంభకాలంలో మృత్యువు లేదు, అందరూ జనం పుట్టడం పుట్టడం పుట్టడమే కానీ ఎవరికి చావు లేదు. జనాలు బాగా పెరిగిపోతున్నారు, వీళ్ళకి చావు లేదు, దాంతో భూమండలం అంతా కిటకిటలాడిపోయింది. ఒక చోట ఒకడు ఉండవలసిన చోట 100 మంది ఉండడం మొదలెట్టారట. ఇలాంటి హాల్లో 10,000 మంది పడుకోవలసి వచ్చేది, ఒకళ్ళ మీద ఒకడు కూర్చోవలసి వచ్చేది, తిండికి కటకట అయ్యింది, చావు లేకపోవడంతో చచ్చే చావు అయ్యింది. దాంతో అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ నువ్వు సృష్టి చేస్తున్నావు, ఈ జనాలు మళ్ళీ సృష్టి చేస్తున్నారు, జనం పెరిగిపోతున్నారు, జంతువులు పెరిగిపోతున్నాయి, మనుషులకు మృత్యువు లేదు, ఇలా అయితే ఈ భూమండలంలో తిండికి కరువు వస్తుంది, స్థలం కరువు వస్తుంది, ఎలా మమ్మల్ని అందరినీ రక్షించమంటే. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి దగ్గర మొరపెట్టాడు. శివుడు ఒక్కసారిగా హుమ్ అన్నాడు. అండంతో ఆయన కంటి నుంచి ఒక అగ్నిజ్వాలు వచ్చి ఈ జనాలందరినీ కాల్చి ఊడి చేయడం మొదలెట్టింది. అప్పుడు బ్రహ్మ అన్నాడు, ఒక్కసారి వీళ్ళందరినీ చంపేయడం ధర్మం కాదు, దయతో వీళ్ళందరికీ పుట్టుక, పెరగడం, క్రమంగా మరణం ఇలాంటివి ఇచ్చామనుకో ఎవరికీ బాధ ఉండదు. ఈ పుట్టడం, పెరగడం, చావడం, పునర్జన్మ ఇలాంటివి పెట్టు, ఒక క్రమం పెట్టు అనగానే అప్పుడు ఆయన బ్రహ్మకేసి చూశాట. బ్రహ్మదేవుడు ఇలా కనుబొమ్మలు ముడేశాడు. అప్పుడు భయంకరంగా ఉన్న బ్రహ్మదేవుడి యొక్క ముఖం నుంచి ఒక రాక్షసాకారంతో నల్లగా ఉన్న స్త్రీ పుట్టింది. అదే మృత్యుదేవత, భేకరాకారిణి. ఆవిడ పుట్టి, తండ్రి నా కర్తవ్యం ఏమిటి అనగా, ఈరోజు నుంచి నువ్వు ఒక పని చెయ్యాలి, నేను ప్రజల్ని పుట్టించగానే వాళ్ళ నుదుట వాళ్ళ ఆయువెంతో రాస్తాను, ఈ వ్యక్తి ఇన్నేళ్ళు బతుకుతాడు, ఈ చోట చచ్చిపోతాడు అని రాస్తాను, నువ్వు ఆ రాత చదువుకో, చదువుకుని వాడు ఎక్కడ చచ్చిపోతాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళిపో. ఈ విధంగా వాళ్ళ ప్రాణాలు తీసేయి, ప్రజల ప్రాణాలు నా రాతను అనుసరించి తీయమనగానే మృత్యుదేవత గొల్లును గోలబెట్టి, బ్రహ్మదేవ ఇదేం అన్యాయం, అందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చావా, ఇంద్రుడికేమో స్వర్గసింహాసనం ఇచ్చావా, అప్సరసలకి నాట్యం పెట్టావా, పద్మాగర్ గారికి దర్జాగా పురాణాలు చెప్పేది ఇచ్చావా, వీళ్ళకి వెండం పెట్టావా, ఇంకోటికి తిండం పెట్టావా, నా ఒక్కదానికి 10 కి మాలిన ఉద్యోగం ఇచ్చావా, ఏది పుట్టిన వాళ్ళందరినీ నేను చంపాలా, చంపితే అది ఎంత పాపం, ఒక ఆవిడని చంపితే ఆ భర్త ఎంత ఏడుస్తాడు, పిల్లలు ఎంత ఏడుస్తారు, లేక మొగుడిని చంపితే భార్య ఎంత ఏడుస్తుంది, ఆ పిల్లలు ఎంత ఏడుస్తారు, భార్యాభర్తలు ఇద్దరినీ దూరం చేసేస్తే అది ఎంత పాపం, తల్లిని కోల్పోయినటువంటి పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లి, భర్తను కోల్పోయిన భార్య, భార్యను కోల్పోయిన భర్త, ఇలా అందరూ నిరంతరం ఏడుస్తూ ఏడుస్తూ ఈ దిక్కుమాలిన మృత్యువు చావుగాకాను నన్ను శాపనార్థాలు పెట్టరా, ఇంతమంది చెవాట్లు తినే ఉద్యోగం నాకొద్దు బాబోయ్, అట్లు తినే ఉద్యోగం నీకు, చెవాట్లు తినే ఉద్యోగం నాక, నాకొద్దు, నేను చేయనండి. అప్పుడు ఆయన నవ్వి, నీకేం కష్టం రాదు, ఎవడే శాపనార్థాలు పెట్టినా ఏ తిట్లు తిట్టినా అవి నీకు తగలవు, ఎందుకంటే అది ఉద్యోగం, ఆ మొత్తం బాధ్యత నాది, నిన్ను తిడితే అది నాకే తగులుతుంది, ఆ తిట్లను నేను చేయలేవు, ఇది సృష్టి ధర్మం కాబట్టి నేను చెప్పిన పని చెయ్యి. ఉద్యోగాలంటే అందరికీ ఒక్కొక్క రకం ఉద్యోగం ఉంటుంది, అందరూ ఒకే ఉద్యోగం చేస్తారు ఏంటంటే ఎలా చేస్తారు, ఎవడు ఉద్యోగం అడుగుంటుంది, అందువల్ల నీ ఉద్యోగం అది అన్నాడు ఆయన. నేను చేయలేను అని పారిపోయింది. ఆయన బతిమాలాడు, బతిమాలితే అలాగే చేస్తానని రహస్యంగా ఇది తెలియకుండా దండకారణ్యంలో దక్కుని తపస్సు చేయడం మొదలెట్టింది. దాంతో జనం పెరిగిపోవడమే మొదలుపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడి మృత్యుదేవత ఎక్కడుందా అని కనిపెట్టి, ఓహో దండకారణ్యంలో ఒక దండ రహస్యంగా తపస్సు చేస్తున్నావా అని దగ్గరికి వెళ్ళి, ఓ కూతురా, మృత్యుదేవత నేను చెప్పిన పని చేయకుండా ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఉపయోగం లేదు, తండ్రి చెప్పిన పని చేస్తేనే నీకు లాభం అన్నాడు. అప్పుడు ఆ మృత్యుదేవత ఈ పాపప్పని చేయలేని బాబోయ్ ఏడ్చింది. ఏడుస్తూ ఉంటే ఆవిడ కంటి నుంచి కన్నీళ్ళు వచ్చాయి. వెంటనే బ్రహ్మగారు రెండు చేతులతో కన్నీళ్ళలో కొట్టుకుని ఆ తర్వాత కన్నీళ్లు నేల మీద జల్లాడు. జల్లగానే అందులోంచి కొన్ని శక్తులు పుట్టుకొచ్చాయి. అప్పుడు అన్నాడు బ్రహ్మ, ఓ మృత్యుదేవత, నీ కళ్ళలో నుంచి వచ్చిన ఈ కన్నీళ్లు నేల మీద జల్లాను, ఈ కన్నీళ్ల నుంచి కొన్ని శక్తులు పుట్టాయి, రేపటి నుంచి ఆ శక్తులే ప్రాణాలు తీస్తాయి, నువ్వు నిమిత్త మాత్రురాలువై ప్రాణం తీయి, వాటికి నిమిత్తములని పేరు. అనగా నాకేం అర్థం కాలేదండి అది. అయితే చెబుతున్నావు, ఇప్పుడు నీ కన్నీళ్ల నుంచి పుట్టిన ఈ జీవులను చూసావా, వీటికి నేను నిమిత్తములని పేరు పెట్టాను. ఇవేం చేస్తాయన్నమాట, నేను ఎవడైనా పుట్టినప్పుడు వాడు నుదుట ఒక రాత రాయగానే ఆ రాతను అనుసరించి వాడిని పట్టుకుంటాయి. ఒక వ్యక్తికి ఈరోజు ఫలానా సందు దగ్గర లారీ కింద పడి చచ్చిపోవాలని రాస్తాను. అప్పుడు వాడి ఇంట్లో ఉండగా ఏమనిపిస్తుందిట, ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, ఒరే నేను ఫలానా అరండల్పేటలో ఉన్నాను, అక్కడికి రారా అన్నట్ట. వీడింట్లో హైగా పడుకున్నవాడు కుర్రాన్ని స్నేహితుడు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెడతాడు అరండల్పేటల. అక్కడికి వెళ్ళగానే లారీ వచ్చి వాడు గుర్తిస్తుంది, అప్పుడు వాడు ప్రాణం తీసేయి. జనం ఏమంటారన్నమాట, ఆ ఫోన్ రాకుండా ఉంటే బాగుండు, ఆ దరిద్రుడు ఆ స్నేహితుడు ఫోన్ చేశాడు, ఫోన్ రాకుండా ఇంట్లో పడుంటే బతికేవాడు అని ఆ ఫోన్ని ఆ లారీని తిడతారు. అవి నిమిత్తములు అంటే, నీ కన్నీళ్ళ నుంచి పుట్టినవి ఇలా లారీ రూపంలోనూ ఫోన్ రూపంలోనో మిత్రుడి రూపంలోనో ఈ చచ్చేవాడిని దగ్గరికి లాగుతాయి. అప్పుడు నువ్వు వాడిని చంపేసి ప్రాణం పట్టుకో. ఒక్కడు కూడా మృత్యుదేవతను తిట్టడప్పుడు ఈ నిమిత్తములనే తిట్టారు. మీరు ఎక్కడ చూడండి, అయ్యో వాడికి హార్ట్ అటాక్ వచ్చిందండి, సమయానికి ఆసుపత్రి తీసుంటే బతికేవాడు అని అంటారు. తీయరు, అదే నిమిత్తం అంటే. సమయానికి తీయకుండా ఉండడమే వీడి ప్రాణం తీసే మృత్యువు కన్నీళ్ళ నుంచి పుట్టిన నిమిత్తం. ఒక్కోసారి వాడు పైనుంచి కిందకి డామని మేడ మీద పడతాడు. ఆ మేడ మీద వాకింగ్కి వెళ్ళాడండి, వాకింగ్ టైంలో ఫోన్లో మాట్లాడాడండి, దిక్కుమాలిన ఫోన్ వాడి ప్రాణం తీసిందండి అంటారు. ఫోన్ కాదు, తీసింది ఆ మృత్యుదేవత యొక్క కన్నీటి నుంచి పుట్టిన నిమిత్తం అన్నమాట. కాబట్టి నిమిత్తములు ప్రాణములు తీస్తాయి, వాటినే అందరూ తిడతారు, ప్రాణం తీసిన మృత్యువైన నిన్ను పట్టించుకోరు. ఈ రోజు నుంచి ఈ నిమిత్తములు ప్రజలు పట్టుకుంటాయి, ఇవి సమయం కోసం ఎదురు చూస్తాయి. వాడికి ఎక్కడ చావు ఉందో, ఏ కారణంతో చావాలో అవన్నీ ఇవి చూసుకుంటాయి. కాబట్టి నీకు ఇంకేం భయం లేదు, ప్రజలు నిన్ను తిట్టరు అనగా మృత్యుదేవత అప్పటి నుంచి ఈ నిమిత్తములను ముందు పంపి తర్వాత ప్రాణం తీయడం మొదలెట్టింది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు. కాబట్టి ఎవడన్నా చచ్చిపోతే అర్రర్రర్రర్రే, వీడు ఆ రైలు ఎక్కకుండా ఉంటే ఆ రైలుకి యాక్సిడెంట్ అయ్యేది కాదు కదా, అయ్యో గౌతమి ఎక్స్ప్రెస్కి ఆ మధ్యన చక్కగా 4 కంపార్ట్మెంట్లు కాలిపోయాయి, 4 కంపార్ట్మెంట్లో జనం అంతా చాలామంది చచ్చిపోయారు, ఆ రోజు వీడికి రిజర్వేషన్ దొరకకుండా ఉండుంటే, ఆ రైలు ఎక్కకుండా ఉంటే, ఆ పెట్టి కాలకుండా ఉంటే వీడు బతికేవాడు అంటారు. అలా బతకడు వాడు, అక్కడికి వెళ్ళి చచ్చేటటువంటి నిమిత్తం కొడుకుపోతున్నమాట. ఈ విధంగా నిమిత్తములు ప్రాణములు తీస్తూ ఉండగా మళ్ళీ మృత్యుదేవత ఒక రోజున కారణ కన్ను బాగా ఎర్రజేసింది. ఆవిడ కనుబొమ్మలలో నుంచి ఒక స్త్రీ పుట్టుకొచ్చింది. ఆవిడకు కూడా కొన్ని కారణాలు ఇంకా పుట్టవలసిన అవసరం వచ్చాయి, అందుకని ఇంకొక శక్తిని పుట్టించింది. ఈ శక్తికి జాతహారిణి అని పేరు పెట్టారు. జాతహారిణి అనగా ఏమిటనమాట, పుట్టగానే ఎత్తుకుపోయే శక్తి. ఈ శక్తి ఏం చేస్తుందనమాట, ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉండే యోగం లేదు అని బ్రహ్మ రాస్తే ఈ శక్తి, ఈ జాతహారిణి వీడు ఆసుపత్రిలో పుడితే ఆసుపత్రిలో ఉన్న నర్సును పట్టుకుంటుంది. అప్పుడు ఆ నర్సు ఏం చేస్తున్నమాట, ఈ పిల్లాడిని పట్టుకుపోయి ఉడకమ్మేస్తుంది. దాంతో ఈ పిల్లాడు ఇంట్లో పెరగడు, ఎక్కడికో పోతాడు. ఇక ఆ పిల్లాడి కోసం తల్లి బాబోయ్ అని అల్లాడిపోతుంది. ఈ పిల్లల్ని తీసుకుపోవడం, ఈ పిల్లల్ని అమ్మేయడం, చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవ్వడం, లేదా పాపం చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి చంపేయడం, ఇవన్నీ చేసేదంతా ఈ జాతహారిణి అనే శక్తి. ఈ జాతహారిణి మన దగ్గరికి రాకుండా ఉండడం కోసం ఒక గొప్ప స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రమే సరస్వతి స్తోత్రం. ఈ మార్కండేయ పురాణములు అశ్వతురుడు అని పేరు కలిగిన ఒక మహానుభావుడు నాగరాజు గారు రచించాడు. మదాలసార్ చేతుల్లో చెప్పుకున్నాం మనం. ఆఖరు రోజు ఆ స్తోత్రం పట్టుకెళ్ళి పిల్లలు పుట్టబోయే ముందు గర్భవతుల దగ్గర చదవండి, లేదా పిల్లలు పుట్టిన వెంటనే చదవండి, అప్పుడు మీ పిల్లలు మీకు దక్కుతారు. ఈ జాతహారిణి చేసే పని ఏమిటనమాట, తల్లిదండ్రులకి పిల్లలు దక్కకుండా చేస్తుంది. ఇంకో రహస్యం కూడా చెబుతున్నా వినమ్మ, ఈ జాతహారిణి అదృశ్య రూపంలో పిల్లాడు పుట్టగానే ఈ పిల్లాడిని ఇంకో చోట పెట్టి, ఆ పిల్లాడిని ఇంకో చోట పెట్టి తల్లిదండ్రులకి దూరం చేస్తుంది. ఒక్కొక్కసారి ఓ పిల్లాడు ఒక ఇంట్లో పుట్టాడు, కానీ ఈ పిల్లాడు వాళ్ళ పిల్లాడు కాదట, ఇంకొకటి పిల్లాడు ఇక్కడ పెడుతుందిట, ఈ పిల్లాడిని ఇంకో చోట పెడుతుందిట. మనకేం తెలుసు పాపం, అప్పుడే పుట్టిన కారణం చేత తెలియదు అనమాట. అమాయకత్వంతో మన పిల్లలే అనుకుంటాం. ఏ డిఎన్ఏ టెస్ట్కి కూడా దొరకకుండా చేస్తుంది పైగా. అందువల్ల ఇళ్లలో మనం పెంచే పిల్లలు కూడా మన పిల్లలు అవునో కాదో మనకి తెలియదు. తెలియాలి అంటే మళ్ళీ ఆ పరమాత్మ యొక్క కటాక్షం ఉండాలి. ఎన్నో విశేషాలు ఉన్నాయి సృష్టిలో, అవి ఈ బోడి సైన్స్కి అర్థం కావు తెలిసిన. అందుకే వాడు పుట్టి పుట్టగానే ఒక్కోసారి దూరం అయిపోతాడనమాట తల్లిదండ్రులకి. ఎంత దురదృష్టమో తెలిసేది. అలాగ దూరం అవుతాడా లేదా ఒక కొడుకు కానీ కూతురు కానీ అది మీకు ఎలా తెలుస్తుంది? ఈ పిల్ల ప్రసవానికి వెళుతున్నప్పుడు ఆసుపత్రికి కానీ లేక పుట్టింటికి కానీ రెండుసార్లు కంటే ఎక్కువ పిల్లి ఎదురుస్తే గ్యారంటీగా ఈ పిల్లలు మన పిల్లలు కాదు, ఎవరో వస్తున్నారని గ్రహించండి. లేదా పదే పదే కుడికన్ను టపా 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 ఈ తల్లికి ఎక్కువ కొట్టుకుంటూ అంటే ప్రసవానికి వెళ్ళే ముందు ఎక్కువసార్లు కుడికన్ను కొట్టుకుంటూ అంటే పిల్లాడు మనకి అక్కడో మన సంతానం కాకుండా మరో సంతానం మన ఇంట్లోకి వస్తుందని అర్థం. అందుకే ఒక్కోసారి తల్లికి పిల్లాడికి లేకపోతే తండ్రికి పిల్లాడికి సంబంధం లేకుండా ఉంటారు పిల్లలు. ఇదేంట్రా మీ పిల్లాడేనా అనిపిస్తున్నారు వాడు మనకి. అంటే ఏమవుతుంది, ఈ జాతకారిణి మన పిల్లల్ని ఇంకో తోట పారేస్తుంది, ఆ పిల్లల్ని ఇక్కడ పెడుతుంది. అలాంటి ఒక విచిత్ర శక్తి జాతకారిణి. ఆ జాతకారిణి ప్రభావం ఎంత గొప్పదో తెలుసా? కృష్ణుడు తల్లి దగ్గర పుడితే కృష్ణుడిని కూడా ఇక్కడ పెట్టి కృష్ణుడి దగ్గర పుట్టినటువంటి యోగమాయను బట్టి అక్కడ చేర్చింది. భగవంతుడు కూడా మార్చగలిగే శక్తి ఇచ్చేట భగవంతుడు దానికి ఏకంగా. అది దాని గొప్పతనం. అప్పుడప్పుడు అది ఏం చేస్తూ ఉంటుంది, ఒక ఇద్దరు పిల్లలు మారుస్తుంది. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడుకు ఇంకో తోట పెడుతుంది, అక్కడ పుట్టిన వాడిని ఇంకో తోట పెడుతుంది, ఆ మూడో వాడిని మాత్రం ఎక్కడా పెట్టకుండా మింగేస్తుందిట. అప్పుడే అవుతుందన్నమాట, ఇంకో మూడో చోట ప్రసవమైన చోట పిల్లాడు చచ్చిపోతాడు, వాడిని అలాగా వాడి ప్రాణం లాగేస్తుంది. ఇలా అప్పుడప్పుడు కొంతమందిని చంపుతుంది, కొంతమందికి పిల్లలు లేకుండా చేస్తుంది, పిల్లల్ని మారుస్తూ ఉంటుంది. అటువంటి జాతకారిణి ఈ పక్కన ఉన్నది. ఆ జాతకారిణి నన్ను నీకు దూరం చెయ్యాలని చూస్తోంది. అది నీకు తెలియక నా బావే అని తొడ మీద పెట్టుకుని ముద్దులు ఆడుతున్నావు. ఓ అమ్మా నేను నీకు దక్కడం కష్టం. పైగా ఇంకోటి చెప్పనా, నా బాబు అంటున్నావే, ఏ జన్మలో నీ బాబునమ్మా నేను? నువ్వు ఈ జన్మలో ఆడదానివి, కానీ నీకు కిందటి జన్మలో ఏమిటో తెలుసా? నువ్వు కిందటి జన్మలో ఒక మొగ ఆబోతువి, ఆవుకి పుట్టినటువంటి ఒక ఆబోతువి నువ్వు, ఒక మొగ ఆవువి. సంస్కృతంలో పుం గో అంటే అర్థం ఏంటన్నమాట, అంటే ఎద్దు అని అర్థం. నువ్వు ఒక ఎద్దుగా పుట్టావు, ఒక ఆబోతుగా పుట్టావు, ఈ జన్మలో ఆడదానిగా పుట్టావు. వచ్చే జన్మలో ఏమవుతావో తెలియదు. పూర్వజన్మలో నువ్వు ఆబోతుగా ఉన్నప్పుడు శివాలయం చుట్టూత కార్తీక మాసం నెల్లాళ్ళు రోజు 9 ప్రదక్షిణలు చేసావు, ఆ పుణ్యం వల్ల పుణ్యస్త్రీగా పుట్టావు. ఇది ఎంత గొప్ప విషయం ఒకసారి వింటున్నారా మీకు? ఒక ఆబోతట ఆవిడ పూర్వజన్మలో. ఆ ఆబోతుగా పుట్టిన ఊళ్ళో శివాలయం ఉందిట. ఈ ఆబోతు రోజు ఏమిటో తెలియదు, కానీ పూర్వజన్మ పుణ్యం వల్ల గుడి చుట్టూ 3 తిరిగేదిట, ఒక్కోసారి 9 తిరిగేదిట. కార్తీక మాసం అంతా తిరిగిందలా. కార్తీక మాసంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసిన వాళ్ళు పరమ పుణ్యమైన మానవ జన్మెత్తుతారు. వాళ్ళ సుకృతాన్ని బట్టి స్త్రీగానో పురుషుడిగానో పుడతారు. అటువంటి వాళ్ళకి దైవభక్తి, దానం చేయడం అనే లక్షణం, పురాణములు వినాలనే కోరిక, పెద్దలని గౌరవించడం, మంచి మంచి పదవులు, ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఈ జన్మలో కూడా కార్తీక మాసంలో శివాలయంలో భక్తితో శ్రద్ధతో ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి ఉత్తమమైనటువంటి దేవలోకపు జన్మలు ఎత్తుతారు. దేవతలుగానో కిన్నరులుగానో కింపురుషులుగానో గంధర్వులుగానో పుడతారు. కాబట్టే వీలున్నంత వరకు ప్రదక్షిణలు చేయండి బాబోయ్ అన్నారు. ప్రదక్షిణ వల్ల అనేక జన్మల పాపాలు పటాపంచలైపోతాయన్నమాట. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా, ప్రదక్షిణం చేసినప్పుడు అడుగు తీసి అడుగు వేస్తున్నాం కదా, అలా అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఈ మానవుడు ఏ పాపములు చేశాడో అవి ఈ జన్మలోనే కాదు జన్మాంతర కృతానిచ పూర్వజన్మల్లో కూడా చేసిన పాపములన్నీ నశ్యంతి అంటే నశించిపోతున్నాయి. కానీ ఇక్కడ నశ్యంతి అలా ప్రణశ్యంతి ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతాయి. తెలుసో తెలియకో మనం ఎన్నో జన్మలలో ఎన్నో పాపములు చేశాం. ఈ పాపములన్నీ ఆ శివాలయంలో కార్తీక మాసంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే పట పటమనే శబ్దంతో కుప్పకూలి సర్వనాశనం అయిపోతాయి. ఇంకక్కడ ఒక్క పాపం ఉండదు, వాడు పరమపుణ్యాత్ముడైపోతాడు. అందుకని ప్రదక్షిణ చెయ్యాలి. ఈ ప్రదక్షిణ చేయటంలో ఒక్కొక్కడుగు తీసి ఒక్కొక్కడుగు వేసినప్పుడల్లా అన్ని పాపాలు పోతాయట. అందుకే పదే పదే అన్నాడు అనమాట. పత్ అంటే పాదం, పదే పదే అడుగడుగునకు అని అర్థం. మనం ప్రదక్షిణ చేయాలంటే అడుగు తీసి అడుగేయాలి కదా. అడుగడుగునకు పాపములు పోతాయి, అడుగడుగునకి మనం చేసిన మహాపాపాలు సర్వనాశనం పోతాయి. పాపాలు ఎప్పుడైతే పోతాయో మహాపుణ్యములు వస్తాయన్నమాట. అందుకని వీలున్నంత వరకు ఆలయమునకు వెళ్ళినప్పుడు కాళ్ళు సహకరించినంతకాలం, ఓపికన్నంతకాలం ప్రదక్షిణ చేయాలి. ఓపిక లేకపోతే మనం ఏం చేయగలుగుతా? ఏమి చేయలేము. రేపు గ్రహణం వస్తుంది చూసారా, గ్రహణం 11 గంటలకి రాత్రి పడుతుంది కనుక పగలు ఉంచుతారు, రాత్రి మూసేస్తారు. గ్రహణం వచ్చినప్పుడు సూర్యోదయానికి ముందు లేచి తలారా స్నానం చేసి ఈ ఉదయం పూట 9 ప్రదక్షిణలు శివాలయములో భక్తితో ప్రదక్షిణ చేసిన వాడికి, శివాలయంలో గ్రహణం రోజున పగటిపూట తలారా స్నానం చేసి 9 ప్రదక్షిణలు చేస్తే భూమండలము చుట్టూ 9 ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చే పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతున్నారు. మనం భూమండలం చుట్టూ ఎక్కడ ప్రదక్షిణ చేయగలుగుతాం, కానీ గ్రహణం నాడు చేయగలిగితే అంత లాభం. ఎందుకంటే గ్రహణం సాయంకాలం పూట మూసేస్తారు గుడి. ఆ సమయంలో మనం ఎలాగో ప్రదక్షిణ చేయలేము, దానికి ముందు చేసే ప్రదక్షిణకి అంత శక్తి అట. మళ్ళీ గ్రహణం అయ్యాక లోపల దేవుణ్ణి ప్రక్షాళన చేస్తారు, ఆలయం ఏమో పరిశుభ్రం చేస్తారు, దానికి ప్రక్షాళన అని పేరు అన్నమాట. గ్రహణ శుద్ధి చేస్తారు, శుద్ధి అయిన తర్వాత చేసేటటువంటి ప్రదక్షిణ కూడా మళ్ళీ అంత ఫలితం ఇస్తుంది. గ్రహణమునకు ముందు, గ్రహణ శుద్ధి అనంతరం శివాలయములో చేసే ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం. 9 సార్లు భూప్రదక్షిణ చేసిన వాడు బ్రహ్మ అవుతాడు. అందుకని 9 చేయమన్నాను నేను. కారణం అది, ఒకసారి చేస్తే ఒక భూప్రదక్షిణ, ఒకసారి భూప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే పుణ్యం కొంతవరకు లాభమైనప్పటికీ 9 సార్లు భూప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తే లాభం ఏమిటి? బ్రహ్మ పదవి వస్తుంది ఏదో ఒకనాడు. ఇప్పుడున్న బ్రహ్మగారు ఈ పదవిలోకి ఎలా వెళ్ళాడు అనుకుంటున్నారు? 9 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణ చేశాట. ఎలా చేశాడు ఆయన అంటే, గ్రహణానికి ముందు శివాలయంలో 9 ప్రదక్షిణలు చేశాడు, 9 సార్లు భూమి చుట్టూ తిరిగిన పుణ్యం వచ్చింది. ఆ పుణ్యంతో ప్రస్తుతం స్వయంభూ అనే పేరుతో బ్రహ్మ అయ్యాడు. కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా బ్రహ్మలవచ్చు ఏదో ఒకనాటికి. వెయిటింగ్ లిస్టులో ఉండండి, కాకపోతే ఆయన తోసేసి ఎక్కకండి. ఆల్రెడీ వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు ఆంజనేయుడు, నెక్స్ట్ మీరు అవ్వచ్చు. లేదా సీతాదేవిని పట్టుకొచ్చి రాముడికి ఇవ్వండి, అలా అయినా మీకు బ్రహ్మపద వస్తుంది. సీతను పెట్టి రాముడికి ఇవ్వడం అంటే చాలా కష్టం కనుక, ఉన్న సీతనే తిడుతున్న దౌర్భాగ్యులు ఎంతోమంది ఉన్నారు కనుక అది కొంచెం కష్టం కనుక ప్రదక్షిణ ఇంత లాభం అన్నమాట. అందుకే సూక్ష్మములు ఏమున్నాయో పురాణములలో అవన్నీ పట్టుకొచ్చి మీకు ఎందుకు ఇస్తున్నామంటే, ఈ వంకతో మీరు ధరిస్తారు, మీ చేత పని చేయించడం వల్ల ఆ పుణ్యంలో నాకు కూడా కొంత భాగం వచ్చినా రాకపోయినా పర్వాలేదు రండి, మొత్తం మీరు ధరిస్తారు. నేను చేయకుండా ఉంటానా? నేను చేస్తాను, నాకు కూడా బ్రహ్మ పదవి కావాలని కొంచెం కోరిక ఉంది. కాబట్టి ఆ రోజు నేను చేస్తాను, మీ ఓపికలను బట్టి తప్పక చేయండి, చూస్తాను ఎంతమంది చేస్తారో. అయితే ఒక చిన్న కోరిక ఏమిటంటే, ఒకవేళ నేను ఉంటే నన్ను తోసేయకండి ప్రదక్షిణలో, ఒకవేళ మీరు తోసేస్తానంటే ముందే చెప్పండి. ఇది ఒక్కటే సమస్య అవుతుంది. గురువుగారు ఎంత మనకి కావలసిన వాడైనా, గురుభక్తి ఎంత ఉన్నా, ఆ నవగ్రహ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గురువు లేదు ఇంకోటి లేదు, మన ప్రదక్షిణ అవ్వాలని ఓ పోటు పొడిచి పక్కకు తోసి ఒక ఆవిడ ప్రదక్షిణ చేసింది. ఆ తర్వాత పోటు పొడిచిన తర్వాత చూసింది పక్కన ఎవరానండి, అయ్యో గురువుగారు మీరా, మీరేం తెలియలేదండి, లేకపోతే ఒక్క పోటు పొడిచేదాని కానండి అది. అంటే ఒక్క పోటు కాదు, 2 పోట్లు పొడుస్తుంది ఒక్కరి ఎవరు తెలియదు. ఆవిడ ఉద్దేశం ఓ పోటు పొడిచేదాని కానీ పాపం పశ్చాత్తాపం, నేను ఇలా అనుకున్నాను. కాబట్టి చెప్పొచ్చింది అండి, కొంచెం దయతోటి నన్ను కూడా ప్రదక్షిణ చేయనివ్వండి. గోవిందా గోవిందా. ప్రదక్షిణాదులు అంత ఉత్తమం. ఈ గోవుగా ఆబోతుగా ఉన్న నీవు పూర్వజన్మలో శివాలయములో ప్రదక్షిణలు చేసి కార్తీక మాసంలో ఆ మహాపుణ్యంతో ఈ ఉత్తమ స్త్రీగా పుట్టావు. నేను బ్రహ్మపుత్రుణ్ణి నీ కొడుగ్గా పుట్టా, నీకు జ్ఞానోదయం కలగజేస్తున్నాను, నీకు ఉపదేశం చేస్తున్నాను, నా మీద వ్యామోహం విడిచిపెట్టేసి నువ్వు నీ భర్త అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోండి, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, నేను ఎలాగో మీకు దక్కను. మీరు గనక నా మాట విని అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటే ఈ జన్మలోనే విముక్తి పొందుతారు, ముక్తి పొందుతారు. అయ్యో కుమారుడు చిన్నపిల్లవాడే, వీడిని వదిలేయడం అన్యాయమేమో పాపమేమో అనుకోకండి, నేనే చెప్పాను కనుక మీకు దోషం ఉండదు, నా మాట వింటారా అనగానే అప్పుడు ఆవిడ ఏ ను ముద్దాడని ఎతకింపొనర్పదే ని ముద్దాడనేల నీవేళ నాకు ఎట్లు వడితే మీ విడిచితి నేను నిన్ను నన్ను చుదిగ్గన్న లేచి. అప్పుడు ఆవిడ కొంచెం మొదట్లో బాధపడినా కోపగించినా పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉండడం వల్ల, ఈశ్వరానుగ్రహం ఉండడం వల్ల జ్ఞానోదయం పొంది, నాయన నేను ముద్దాడితే అది నీకు ఇష్టం లేదని తెలిసింది, ఈ ముద్దుల వల్ల ఈ ప్రేమల వల్ల సంసారంలో ఇంకా బంధం ఏర్పడమే తప్ప ముక్తి లేదని గ్రహించాను, నువ్వు వద్దన్న పని నేను ఎందుకు చేస్తాను, నువ్వు చెప్పినట్టే నేను నా భర్త కేకారణ్యంలో తపస్సుకు పోతాం, నువ్వు నీ ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించు అని టక్కన లేచి ఆ కుర్రాడిని అతను చెప్పినట్టే అక్కడ ఒక ఉయ్యాల తొట్లో పడుకోబెట్టి తన భర్తను తీసుకు వెళ్ళిపోయింది. ఆయన కూడా ఎంత ఉత్తముడంటే ఈ పిల్లవాడు చెప్పిన మాటలన్నీ విన్నాడు, ధరించడానికి ఈ పిల్లవాడి రూపంలో భగవంతుడే సందేశం ఇచ్చాడు. ఇటువంటి పిల్లవాడి గురించి ఎందుకు లేక ఆలోచించడం అనుకుని భార్యా సమేతంగా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాడు లేదో, అప్పటిదాకా ఎదురు చూస్తున్న ఈ జాతహారిని పుట్టిన వాళ్ళు ఎత్తుకుపోయేది టక్కన వాడిని పట్టుకుంది. ఆ జాతహారిని గట్టిగా వాడిని పట్టుకుందిట. అయిన అబ్బాలు గ్రక్కున నదిమి పొదిమి ఎత్తుకొని జాతహారిణి ఏగే సత్వరమున విక్రాంతుడను రాజు రమణీయపుడు కొడుకు కనియుండత చెయ్యనిడి ముదమున. ఈ తల్లిదండ్రులు అలా వెళ్ళగానే ఎప్పుడు ఈ పిల్లవాణ్ణి ఎత్తుకుపోదామా అని ఎదురు చూస్తున్న మృత్యుదేవత యొక్క పుత్రిక జాతహారిని టక్కున వచ్చింది. ఈ పిల్లవాడిని అదృశ్య రూపంలో పట్టుకుంది, పట్టుకుని ఎత్తుకుపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పేరు విక్రాంతుడు. ఆ విక్రాంతుడి గారి భార్య ప్రసవానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రసవం అయ్యే సమయానికి పురిటింట్లోకి వెళ్ళాడు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని జాతహారిని ఆ పురిటింట్లోకి వెళ్ళింది. వెళ్ళి రాజుగారికి ఒక కొడుకు పుట్టాట, ప్రసవం అయ్యింది. ఈ పిల్లవాడికి ఒళ్ళంతను ఆ ప్రసవం అయ్యేటప్పుడు వచ్చే రక్తం అది పూసేసి ఈ జాతహారిని ఈ పిల్లాన్ని ఏది ఈ చాక్షుషుణ్ణి అక్కడ పడుకోబెట్టి ఈ రాజుగారు కొడుకుని ఎత్తుకుపోయింది. ఇది ఎవరికీ తెలియదు, జాతహారిని యొక్క మాయ వల్ల ఈ పిల్లవాడే వాళ్ళ పిల్లవాడు అనుకుంటున్నారట. మూడో రోజు వచ్చినప్పటికీ కూడా ఎవరికి తెలియలేదంటే అదే మహామాయ అంటే. ఈ పిల్లవాడిని ఎత్తుకుపోయింది, ఆ పిల్లవాడిని పట్టుకుపోయి రాజుగారు కొడుకుని, ఆ ఊళ్ళో మంచి పండితుడు ఉన్నాడు వేద పండితుడు, ఆయన భార్య అప్పుడే పురుడు పోసుకుంది. పురుడు పోసుకోగానే ఈ పిల్లాన్ని అక్కడ పట్టుకోబెట్టి ఈ పిల్లాన్ని పట్టుకుపోయి ఈ పిల్లాన్ని మింగేసింది, చంపి తినేసింది. ఈ విధంగా జాతహారిని అప్పుడప్పుడు కొన్ని కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంది. దానికి గల కారణం ఆ దోషం జాతహారి అనేది కాదు, ఈ పుట్టినటువంటి వాళ్ళ పాపం. అంటే ఇప్పుడు ఈ పుట్టినవాడేమో తన తల్లి దగ్గర ఉండకూడదు, రాజుగారి దగ్గర పెరగాలి. రాజుగారి కొడుకు వేద పండితుడి దగ్గర పెరగాలి, పాప ఆ పండితుడి కొడుకు మృత్యువుని పొందాలి. అందుకే ఈ జాతహారిని ఈ పిల్లాన్ని ఇక్కడ రాజు దగ్గర పడుకోబెట్టి విక్రాంత మహారాజు దగ్గర విక్రాంత పుత్రుణ్ణి ఇంకో విప్రుడింట్లో పెట్టి ఆ పిల్లవాడిని మింగి తన దారిని తాను వెళ్ళిపోయిందట. అందుకే ఇక్కడ చెప్పారు సుస్పష్టంగా, జాతహారినికి నివిధంబు జీవిక అయ్యి ఉండు, ఇదే దాని జీవితం, దాని బతికింతే. ఇలాగే అప్పుడప్పుడు ఎత్తుకుపోతూ ఉంటుంది. చంపి తినడం అంటే ఏదో మాంసం తినడం కోసమా, పిల్లాడు పుడతాడు వాడి ప్రాణం తినేస్తుంది, దాంతో వాడు మృత శిశువు పుడతాడు. అందుకే ఒక్కొక్క ఇళ్లలో చచ్చిపోయిన పిల్లలు పుడతారే, ఆ చచ్చిపోయిన పిల్లలు పుట్టారంటే ఇది జాతహారిణి యొక్క ప్రభావం. కడుపులో ఉండగానే కొందరిని చంపుతుంది, పుట్టాక కొందరిని చంపుతుంది, ఇలా పిల్లల్ని మారుస్తూ ఉంటుంది. మార్చకుండా ఉండడానికి ఏం చేయాలో మీకు ప్రారంభంలోనే చెప్పాను, దానికి సరస్వతి స్తోత్రం. కవచం కాదు అది, మార్కండేయ పురాణములోని సరస్వతి స్తోత్రం అన్నమాట. జగద్ధాత్రీం అహం దేవీం ఆరిరాధయుషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరస బ్రహ్మయోనిం సరస్వతీం అనే శ్లోకంతో ప్రారంభమయ్యే అపూర్వ స్తోత్రం. ఇటువంటి స్తోత్రాలు పిల్లలకి నేర్పండి, కంఠస్థం చేయించండి, మీరు కూడా చదవండి. ఇవి అనేక కాలుష్యాలని ఇలాంటి బాధలన్నీ తొలగించే అపూర్వ స్తోత్రం అన్నమాట. చెప్పినప్పుడు అవునా అనిపిస్తుంది కానీ ఇది సత్యం. పురాణములేవి అసత్యములైన విషయములు చెప్పవు, వ్యర్థములైన విషయములను చెప్పవు. ఇప్పుడు ఏమైపోయిందనమాట, ఈ చాక్షుషుడు రాజుగారింట్లో పెరిగాడు, రాజుగారి అబ్బాయి వేద పండితుడి ఇంట్లో పెరిగాడు, వేద పండితుడి యొక్క కుమారుడు మరణించాడు, ఆ పిల్లని ఎక్కడో అడవిలో పారేసింది. క్రమంగా విక్రాంత మహారాజు గారు, ఓహోహో నా భార్య రాణిగారు ప్రసవించారు, భలే ఉన్నాడు కుర్రాడు అనుకుని వాడికి ఆనందుడు అని పేరు పెట్టాడు. ఆనంద మహారాజా అనేవాడు. ఆయన కుర్రాడు పెద్దగా పలికేవాడు కాదు, గురువులు చెప్పిన చదువులన్నీ చదువుకున్నాడు, ఎవరికి ఎదురు చెప్పలేదు, వినయంగా నడుచుకునేవాడు. ఇక కుర్రాడికి ఉపనయనం చెయ్యాల్సిన సమయం వచ్చింది. అప్పుడు తండ్రి గురువుగారిని వృద్ధగర్గుడు అని పేరు కలిగినటువంటి, అంటే గర్గాచార్యుడు యొక్క సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు వృద్ధగర్గుడు అని పేరు. ఆయన పిలిపించి, ఓ కుల పురోహితుడా, వృద్ధగర్గ గర్గాచార్య సోదర, ఈయన కుమారుడికి ఆనందుడు అనే పేరు మీరే పెట్టారు, వీడికి 8 ఏళ్ళు వచ్చాయి, వీడికి ఉపనయనం చేయండి అన్నాడు రాజుగారు. అప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చి, నాయన నీకు ఉపనయనం చేస్తున్నాను రా అని కూర్చోబెట్టి, తల్లిదండ్రులు కూర్చోబెట్టి, వీడిని కూర్చోబెట్టి, సంకల్పం చెప్పి, అన్నీ చెప్పి, మెడలో యజ్ఞోపవేతం వేయించిన తర్వాత తల్లికి నమస్కరించు అన్నాడు. జన నీకు అభివాదనము చేయుమని, నా మీ అమ్మాయికి నమస్కరించరా అనగానే నవ్వి, కన్న తల్లియో చెప్పుమా గారవమున నన్ను పిలిచిన తల్లియో నాకు వంత్యా. అప్పటిదాకా కిక్కురు మన నీ కుర్రాడు మీ అమ్మకి నమస్కరించు అని ఉపనయనము చేసిన గురువుగారు చెప్పగానే ఓ పెద్ద పెట్టు నవ్వి ఏ తల్లికి నమస్కరించను అన్నాడు. అదేమిట్రా ఏ తల్లి ఏమిట్రా, ఎదురుగుండా ఉన్న మీ అమ్మకిరా అన్నట్టు ఆయన. కన్న తల్లిక లేక ఈ పెంచిన తల్లిక అన్నాడు ఆయన. గురువుగారు ఇలా ఉరగొక్కుని పిల్లాడికి ఉపనయనం సమయంలో గుండు గీసి చుట్టూతా 5 పిలకలు పెట్టాం, ఆ గుండు గీకినప్పుడు మాడు మీద ఏమైనా గీకేసేది ఏంటమ్మా కొంప తీసి, ఈ పైన సహస్రార కమల దగ్గర గుండు గీకినప్పుడు ఏమైనా చర్మం లేచిపోయి బుర్ర లేచిపోయిందేమో. ఇది చూసారు మీరు ఉపనయనంలో పంచశిఖలని పెడతారు, చుట్టూతా 5 శిఖలు పెట్టి బాగా నున్నగా గీకుతారు. ఈ గీకేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ బ్లేడో కత్తో కొంచెం లోపలికి ఘాటు వెళ్ళచ్చు. అలా వెళ్ళడం వల్ల ఈ పైన ఏమైనా చెక్కు లేచిందా తల్లి చూడంటే చెక్కు లేదు చెక్కు లేదు నేను చెబుతున్నది నిజం అన్నట్టు కుర్రాడు, నాకేం పిచ్చి ఎక్కలేదు అన్నట్ట. అనగానే ఆయన మళ్ళీ కాసేపు తడువుకొని బాబ్బాబు మేమెవరో మేమే మర్చిపోయేటట్టున్నాం చివరికి నీ సంభాషణతోటి. ఇంతకీ చారుషపుత్రి ఈ విక్రాంత మహారాజు గారి భార్య ఈ హేమావతి అని పేరు కలిగిన ఈ హైమిని అని పేరు కలిగిన ఆవిడ నీకు తల్లి కాదా, ఈవిడ తల్లి కాకపోతే మరి ఎవరు బాబు నీ తల్లి అనగానే అప్పుడు ఆనందుడు గురువుతో అన్నాడు, విన్ను విశాల గ్రామంబున బోధుండనగా పరగు భూసురునకు నందనుడగు చైత్రునికి యమ జనయత్రి మునీంద్ర ఇతర జనని సుతుడనే. ఓ గురుదేవ ఇప్పుడు సత్యం చెబుతున్నాను, ఈమె నా కన్నతల్లి కాదు, నా కన్నతల్లి వేరే ఆవిడుండేది. జాతహారిణి అని పేరు కలిగిన ఒక ఆనక శక్తి మృత్యుశక్తి నన్ను పట్టుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఈ విక్రాంత మహారాజు గారి భార్య ఈ హైమిని లేక హేమావతి అని పిలువబడే ఈవిడ కన్న బిడ్డని ఈ జాతహారిణి ఇక్కడికి దగ్గరలోనే ఒక విప్రుడు ఉన్నాడు, ఆ విప్రుడి పేరు చైత్రుడు, ఆ చైత్రుడికి అప్పగించింది. ఆ చైత్రుడు తన కొడుక్కి చిత్రుడు అని పేరు పెట్టాడు. చిత్రుడు అని పేరు కలిగిన వేద పండితుడి దగ్గర పెరుగుతున్న పిల్లవాడు ఈ రాజుగారి కొడుకు. ఆయన కొడుకుని సంహరించి మృత్యుదేవత యొక్క పుత్రిక వెళ్ళిపోయింది. నేను ఎవరో కొడుకుని, నేను మాట వరుసకు కూడా ఈ రాజుగారి కొడుకుని కాదు, ఈ రాణిగారు హైమిని నాకు తల్లి కాదు, నేను వీళ్ళు తండ్రి కాదు అనగానే మళ్ళీ ఆయనకి ఇంకా అర్థం కాక ఈ చైత్రుడెవడు బాబు, ఈ హైమినికి నీకు ఏమిటి సంబంధం, మళ్ళీ చిత్రాలు పరుస్తున్నావు అనగానే అప్పుడు చెప్పాడు ఆయన. ఇప్పుడు చెబుతున్నా వినండి, నేను ఒకప్పుడు బ్రహ్మపుత్రుణ్ణి, చాక్షుషుడు అంటారు, నేను చేసిన పొరపాటుతో శాపానికి గురి భూలోకానికి పుట్టాను. నేను పుట్టినది ఒక పుణ్యకాంతకి, ఆ పుణ్యకాంత పూర్వజన్మలో కాబోతు శివాలయంలో ప్రదక్షిణ చేసి స్త్రీ అయ్యింది, అందుకే నేను ఆవిడ కొడుకుగా పుట్టి ఆవిడకి ఆవిడ భర్తకి జ్ఞానోదయం కలగజేసి తపస్సుకు పంపాను. నన్ను జాతహారిణి అని పేరు కలిగిన శక్తి ఇక్కడ పెట్టింది, ఈ పిల్లాన్ని విప్రుడి దగ్గర పెట్టింది, ఆ పిల్లాన్ని పట్టుకుపోయింది. కాబట్టి ప్రస్తుతం ఈ హైమిని కుమారుడు అక్కడెక్కడో ఒక విప్రుడింట్లో మంచి శాస్త్రములు చదువుకుని సుందరుడిగా తయారయ్యాడు. ఆయనకి తీసుకొచ్చి ఇక్కడికి ఆయనకి సంస్కారం చేయండి, ఉపనయనం చేయండి, పట్టాభిషేకం చేయండి, నువ్వు తెలియక నాకు చేస్తున్నావు. ఇప్పుడు అర్థమైంది అనగానే ఈయన, కుమారా కొంచెం నాకు మతి భ్రమిస్తోంది, చిన్నపిల్లవాడు ఇన్ని విశేషాలు చెబుతూ ఉంటే నమ్మలేకపోతున్నాను, ఇదంతా నిజమేనా అన్నట్ట. అప్పుడు ఈయన దగ్గరకు వచ్చి ఇలా రాని నెత్తిమీద చేయి పెట్టి, ఇప్పుడు నీకేమైనా అర్థమవుతుందా అనగానే, ఎప్పుడైతే ఈ పిల్లవాడు ఆ వృద్ధగర్గుడి నెత్తిమీద చేయి పెట్టాడో ఆయనకు అపూర్వమైన దివ్య దృష్టి వచ్చింది. ఆ దివ్య దృష్టితో సకల లోకాలు కనబడ్డాయి. ఆ లోకములలో బ్రహ్మగారు ఎలాంటి సృష్టి చేస్తున్నాడో తెలిసింది. ఆ సృష్టి చేస్తున్నప్పుడు ఎవరెవరు ఏ జీవులు పుడుతున్నారో, ఎలా పెరుగుతున్నారో, ఎలా నశించిపోతున్నారో, నరకాలకు వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ దిగడం, ఈ మధ్యలో జాతహారిని ఎత్తుకుపోవడం, ఇదంతా నిమేష మాత్రంలో చెక్క 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 ఒక తెర మీద బొమ్మలా కనబడింది. ఆయన కళ్ళు మూసుకుని మోడ్చి తెల్లబోయి గిజగిజలాడిపోయి, అహో పిల్లవాడ, నా పూర్వజన్మ సుకృత వల్ల అనేకమైన విశేషములు దివ్య దృష్టి ద్వారా నాకు ప్రసాదించావు, నీవిచ్చిన దివ్య దృష్టితో ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలిసిపోతోంది, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ చకచక చూడగలిగాను, నువ్వు సామాన్యుడువి కాదు, ఎప్పటిదాకా ఉపనయనం చేసిన గురువు నేను అనుకుంటున్నాను, నువ్వే నా గురువు అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అంటే ఆయనకు అంత సంస్కారం ఇచ్చాడు, దివ్య దృష్టి ఇచ్చి అంత జరిగిందంతా చూసేలా చేశాడు. ఇచ్చుండం కదట అన్ని లోకాలు తెలిసిపోతున్నాయి ఆయనకి.
ఏ లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది. ఈ దివ్య దృష్టి వల్ల ఇంద్రుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు, ఉపేంద్రుడు ఎక్కడున్నాడు, బ్రహ్మ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తెలియడం అంటే మాట్లాడండి మరి. అవన్నీ చూచి పులకించిపోయాడు అనమాట. ఇంత దివ్య దృష్టి ఇచ్చిన వాడికంటే గొప్ప గురువు ఎవరు? అందుకే టక్కన కాళ్ళు పట్టుకోగానే అప్పుడు చెప్పాడు అప్పుడు ఆ బాలుడు, దివ్య దృష్టి ఉపసంహరిస్తున్నాను, ఇది ఎక్కువసేపు ఉంటే నువ్వు బతకలేవు, ఇవన్నీ కళ్ళ ముందు రీళ్లు తిరిగినట్టు తిరిగానుకోండి మనం బతకలేము, చాలా కష్టం సుమా. ఎక్కడ ఏ మూల ఏం దొరుకుతుందో మీకు తెలిసిందా? ఇక మీరు శుభ్రంగా అన్నం తినలేరు, బతకలేరు. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందో రహస్యంగా దివ్య దృష్టితో తెలుసుకుంటే ఆవిడ దిక్మహులాడి కంటగట్టారు, వీడు చస్తే బాగుండని ఎప్పుడన్నా అనుకుంటే వీడు ఏమైపోతాడు, నిద్ర పట్టదు వీడికి. అందుకే భగవంతుడు మనకి ఎక్కడేం జరుగుతుందో, ఎవరి మనస్సులో ఏముందో తెలియకుండా చేశాడు. భార్యాభర్తలు ఇద్దరి మనస్సుల్లో ఏమున్నాయో ఒకరికొకరికి తెలిస్తే ఈ సృష్టిలో 300 కాపురాలు వెళ్ళవట, అందువల్ల చాలా కష్టం అన్నమాట. భగవంతుడు మనకి ఆ దివ్య దృష్టి లేకుండా చేశాడు. మీకు ఇద్దాం అనుకుని కూడా అందుకే మానేశాను, లేకపోతే నేను ఇచ్చేవాడిని, ఎందుకు ఇబ్బంది మీకు తంటానని. ఇప్పుడు ఈ కుర్రాడు చెప్పాడనమాట, ఏమని, ఎవ్వడెవ్వని పుత్రుడు ఎవ్వడెవ్వని బంధుడేలా ఈ భ్రమ సమ్మునీంద్ర చెప్పుమా, జన్మంబు జనులకు సంబంధమింతియ అది మృత్యువు చేత అడగిపోవు, జన్మించునతనికి సకల బాంధవులతో పాయంగరాని సంబంధం ఒకటి సతతంబు కలుగు, ఆ సంబంధమాదిగా సర్వంబు దేహావసానమైన పొలియు కావున సంసారమున జనించు వారికి ఎవ్వరు బంధులు లేరు, బుద్ధి భ్రమయ నీకేలా నాకు ఈ భవమునందు తండ్రులిరువురు ఐరిరువురు తల్లులైరి. అప్పుడు చెప్పుకొచ్చాడు ఆయన, ఇప్పుడు మీ అందరికీ మాయామోహం నుంచి బయటపారేయడానికి కావలసిన జ్ఞానోపదేశం చేస్తున్నా వినండి. ఈ సృష్టిలో ఎవడికి ఎవడు కొడుకు కాదు, తండ్రి కాదు, ఎవడెవడికి పుత్రుడు, ఎవడెవడికి తండ్రి, ఎవరెవరికి బంధువు, ఇదంతా భ్రమ. ఓ మునీశ్వర, పుట్టుక వల్ల సంబంధం వస్తుంది. ఒక శరీరం నుంచి పుట్టాడు కనుక ఆ శరీరంతో సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శరీరం ఉన్నంతవరకే ఆ సంబంధం, శరీరం విడిచిపెట్టాక మళ్ళీ ఎవరితో ఏ విధమైనటువంటిది ఉండదు. అందుకే శరీరంతో వచ్చిన సంబంధం మృత్యువుతో నశించిపోతుంది. ఈ బంధువులు, ఈ మిత్రులు వీళ్ళంతా ఇక్కడే వచ్చారు, ఇక్కడే విడిచిపెడతాం. కాకపోతే కర్మములను గనక ఆచరిస్తే ఈ కర్మములనేవే ఈ శరీరంతో సంబంధం కలగజేస్తుంది. అనగా ఏమిటి, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సంబంధించిన వస్తువుని మనం ఎత్తుకుపోయాం, ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువు పట్టుకుపోయిన కారణం చేత ఇతనితో సంబంధం ఏర్పడి మళ్ళీ జన్మెత్తి ఈ రుణం తీర్చుకోవాలి. అలాగే అతనికి సంబంధించిన ఏ వస్తువుతో అయినా సరే మనం ఎక్కువగా బంధం పెట్టుకుంటే వాళ్ళ తిండి తిన్నా, వాళ్ళ సొమ్ము అన్యాయంగా లాగినా, లేక వాళ్ళకి చేయవలసినవి చేయకపోయినా, ఇవన్నీ తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. ఇదే సంబంధం తప్ప జన్మమునకు మూల కారణం ఈ కర్మమే తప్ప నిజమునకు ఎవరికి ఎవరు ఏమీ సంబంధం లేదు. భాగవతంలో కూడా అద్భుతంగా చెప్పాడు, అందుకే జనకుండెవ్వడు జాతుడెవ్వడు జనుస్థానంబులెచ్చోటు సంజననం వెయ్యది మేనులే కొలది సంసారంబులే మేరలున్ వినుమా వినుమా అంతయు విష్ణుమాయ వినుమా అంతయు విష్ణుమాయ తలపన్ వేరేమియున్ లేదు మోహ నిబంధంబు నిదానమింతటికి జాయా చింతనీకేటికి. బలిచక్రవర్తి ఘట్టంలో వామన అవతారానికి ముందు కశ్యప ప్రజాపతి భార్యతో అంటాడు, తండ్రి ఎవడు, జాతుడెవ్వడు, పుట్టిన కొడుకెవడు, జనుస్థానం బొల్లే చోటు, పుట్టడానికి మూల కారణం ఏమిటి, అసలు పుట్టుకేమిటి, ఈ కుమారాది బంధములు ఎంతవరకు ఉంటాయి, ఈ శరీరముల యొక్క పరిమితి ఎంతకాలం ఉంటుంది, ఇవి ఎంతకాలం ఉంటాయో ఏం తెలుసు ఎరిదానా, ఇదంతా విష్ణుమాయ, ఏమీ లేదు. ఏ వ్యక్తికి ఎవరితో సంబంధం ఉండదు, ఎక్కడో ఉన్నవాడు కర్మబంధం వల్ల ఒక్క చోట చేరతాడు, కాసేపు భార్యగా భర్తగా కొడుకుగా కూతురుగా కోడలిగా అల్లుడిగా మనుమడిగా మనుమరాలిగా స్నేహితుడిగా చుట్టంగా పక్కంగా గురువుగా శిష్యుడిగా ఒక బంధంలో ఇరుక్కుని ఈ చట్రంలో తిరిగి తిరిగి
చివరికి ఎవరిదానో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మహామాయ ఛేదించుకుని బయటపడటమే సాధన. నా మాట విను, ఈ దేహం మీద ఉన్న భ్రాంతి విడిచిపెట్టు, చింతించకు అని భార్య వంకతో మహాత్ముడు కశ్యపుడు ఒక గొప్ప సందేశం ఇచ్చాడు. అయినా ఈ భయంకరమైన మాయలో పడిపోయిన కారణం చేత జీవులు అయ్యో ఇది శాశ్వతం కాదని తెలుసుకున్నా మళ్ళీ అన్నీ మర్చిపోతాడనమాట. ఈ కాసేపు ఇక్కడున్నప్పుడు వచ్చేటటువంటి జ్ఞానం ఒక్కసారి కుర్చీలోంచి లేచామంటే మర్చిపోతున్నాం. ఈ మొత్తం జ్ఞానమంతా ఎక్కడే వదిలిపెట్టి సంసార భ్రమలో పడిపోతున్నాం. సంసార భ్రమలో పడిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాడనమాట. ఇంటికి వెళ్ళిపోదాం, ఏముండదు ఇంటికి వెడితే. ఎక్కడున్నప్పుడైతే కనీసం పవిత్రంగా ఇంత అన్నం తింటాడు, హాయిగా భగవత్కథ వింటాడా, అయినా సరే బాబోయ్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోకపోతే ఏమో అయిపోతుంది అనుకుంటాడు. ఇప్పించాడు ఇంటి దగ్గర వీడు వెళ్ళకపోతే ఏమవుతుంది, ఇంటి దగ్గరికి వెడితే మహా అయితే నీకోసం మృత్యుదేవత కాసు కూర్చుని ఉంటుంది, కానీ ఇక్కడుంటే మృత్యువు అవుతుంది. ఈ స్థానంలో కూర్చుంటే భగవంతుడి అనుగ్రహంతో మృత్యువు తప్ప ఏం ఉండదు, మనకి ఎవరితో ఏ సంబంధము లేదు. అందువల్ల నా మాట విను, ఈ సంసారంలో జనించిన వారికి బంధువులు లేరు, బుద్ధి లేదు, తల్లులు లేరు. నాకే ఈ జన్మలో కన్న తల్లి తండ్రి వాళ్ళు అడవికి పోయారు, ఇవి ఇప్పుడు మీరు పెంచిన తల్లి తండ్రి. రేపు పొద్దున జ్ఞానోపదేశం చేస్తే ఇంకోడెవడో తల్లి తండ్రి, ఆ తర్వాత అసలు ఎవడో తల్లి లేదు తండ్రి లేడు, అంత ఒట్టి ఎండ్రి. నా మాట విను, అన్యదేహ సంబంధము అనేది శాశ్వతం కాదు. తనకి తాను మిత్రుడు, తనకు తానే శత్రుడు, తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇతరులు ఉద్ధరించే మార్గం చెప్పగలరు కానీ ఎవ్వరూ ఎవరిని ఉద్ధరించలేరు. ఇక నేను వెళ్ళొస్తాను, తపస్సు చేసుకుంటాను. ఇంతకాలం మీ దగ్గర పెరగడానికి ఒక కారణం ఉన్నది, ఈ జన్మలో మీకు నేను కొంత రుణం ఉండడం వల్ల ఆ రుణం తీర్చుకునేదాకా ఉన్నాను, మమత్వం పంచిపెట్టాను, ఆ మమకార బంధం అయిపోయింది. విశాల గ్రామంలో ఉన్న చైత్రపుత్రుడు చిత్రుడు తెచ్చుకుని అతనికి పట్టాభిషేకం చెయ్యండి అనగానే మరి వాళ్ళు ఒప్పుకుంటారా అన్నట్ట. నా అనుగ్రహం వల్ల ఈ గర్గుడికి వృద్ధగర్గుడికి శక్తులు వస్తాయి, ఈ శక్తితో వాళ్ళకి జరిగిందంతా కళ్ళకు కట్టేలా చూపించగలుగుతాడు. నేను ఇందాక ఆయన చూపించారుగా ఏం జరిగిందో, అలా ఈయన చూపిస్తాడు. చూపించబట్టి వాళ్ళు నమ్ముతారు, నమ్మి ఆ పిల్లాడిని మీకు ఇచ్చేస్తారు, ఆ పిల్లాడికి పట్టాభిషేకం చేయండి. నాకు ఆనందుడని పేరిట్టారు, ఆనందం కోసం నేను పరబ్రహ్మానందం కోసం తపస్సుకు పోతాను. ఇప్పటికే బ్రహ్మదేవుడిని నా గురువుని నా తండ్రిని నా దైవాన్ని ధిక్కరించి మూడు జన్మలు ఎత్తి నాలుగో జన్మలోకి వచ్చాను. ఈ నాలుగవ జన్మలో అయినా నేను విముక్తి పొందకపోతే నా బ్రతుకు వ్యర్థమైపోతుంది, ఎందుకు ఈ దౌర్భాగ్యపు జన్మ. దురహంకారాలతో, మృత్యువులతో, రోగములతో, అనేక రకాల దురాశలతో కూడిన ఈ దౌర్భాగ్యపు జన్మ మీద నాకు విరక్తి కలిగిందన్నాడే. రాజుగారు ఈ బోధ విన్నాడు, ఇతన్ని వదిలేశాడు. వెంటనే ఆ చైత్రుడి యొక్క కుమారుణ్ణి దగ్గరికి పిలిపించాడు. ఆయనకి విషయం తెలిసింది కనుక ఎంతో గౌరవంతో ఇచ్చాడు, జరిగిందేదో జరిగింది, ఈ పిల్లవాడు మీ పిల్లవాడు అనుకున్నాను, మీ దగ్గర పెరిగాడు, నాకు తిరిగి ఇచ్చేయండి అని రాజుగారు అనగానే, అలాగేనండి, ఇంతకాలం ఈ కుర్రాడిని మీ కుమారుణ్ణి మా కుమారుడిలా పెంచాం, మీ చేతిలో పెడుతున్నాం అనగా, ఈ కుర్రాడికి ఉపనయనం చేసి రాజును చేసినా మీరు తల్లిదండ్రులే, నేను తల్లిదండ్రులే, మీకు కొడుకే మాకు కొడుకే, పెంచిన వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు, కన్న తల్లిదండ్రుల కంటే పెంచిన వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందిట, అందువల్ల మీరు కూడా ఇక్కడే ఉండండి అని ఆ ధాత్రీదేవుణ్ణి గౌరవించి ఆ కుర్రాడిని రాజ్యయోగ్యుని చేశాడు. అప్పుడు ఈ బాలుడు ఆనందుడు ఈ పని చేశాక ఒంటరిగా అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కఠోర తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఇదివరకు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ నాలుగో జన్మలో విముక్తి వస్తున్నాడు కానీ, అందుకని బ్రహ్మ కోసం అపూర్వ తపస్సు చేశాడు. ఇంత పూర్వం ఏనాడు ఏ జీవి ఎక్కడా చెయ్యలేనంత కఠోర తపస్సు చేశాడు, పశ్చాత్తాపంతో చేశాడు, భక్తితో చేశాడు. ఎప్పుడన్నా తప్పులు చేసిన వాడికి పశ్చాత్తాపం కలిగితే వాడికి తొందరగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అసలు తప్పులు చేయని వాడికంటే ఎక్కువ కాలం తప్పులు చేసిన వాడికి అయ్యో నేను చేశానని పశ్చాత్తాపం కలుగుతుంది కదా, ఆ పశ్చాత్తాపం వల్ల భగవంతుడు తొందరగా లభిస్తాడు. శాస్త్రం అంతా అలాగే చెప్పింది, మీరు ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు పుండరీకుడు ఉన్నాడు, ఎన్ని పిచ్చి పనులు చేశాడండి, నిత్యం స్త్రీలోలుడు తిరిగి తెగ తాగేశాడు. అటువంటి పుండరీకుడు ఒక్కసారి బుద్ధి తెచ్చుకున్నాక పరమాత్మ అన్నాడు, పరమాత్ముల్లో లీనమైపోయాడు. ఇంత చేసి వాళ్ళ నాన్నగారేమో 80 ఏళ్ళు చేసిన ఉపాసన వీడు 8 రోజుల్లో చేసి పరమాత్మలో లీనమైపోయాడు. మీరు చూడండి 8 రోజులు ఎక్కువ 20 ఏళ్ళు ఎక్కువ, ఎందుకని పశ్చాత్తాపం కలిగింది, అయ్యో నేను ఎలా బతికాను యవ్వనంలో అని ఏడ్చాడు. ఆ ఏడవడంతో భగవంతుడికి జాలి కలుగుతుంది, ఇంకా నువ్వే దిక్కని గట్టిగా పట్టుకుంటాడు కనుక తొందరగా అందులో ఆయనలో లీనమైపోతాం. చాలా చోట్ల పురాణాల్లో చూడండి, మొదట్లో భ్రష్టులైనటువంటి వాళ్ళే తర్వాత విశిష్టులయ్యారు. మొదటి నుంచి ఒకే భక్తితో ఉన్నవాడికి ఇంకా భక్తిలో పెద్ద మార్పు ఉండదు. మీకు ఎక్కడైనా దీనికి ఒక కథ చెప్పారు, ఒక ఊళ్ళో ఇద్దరున్నారట బ్రతకాలి అనుకున్నారు, ఒక ఆయన ఏమో రోజు ఏం చేసేవట ఊరికి దూరంగా ఉన్న చెరువులోంచి నీళ్లు కావిడితో తెచ్చి ఇతరుల ఇళ్లలో పోసి ఆ డబ్బులతో బతికేవట. ఒక ఇంటికి వాడికి ఒక కాని ఇచ్చేవారు. ఆ ఊళ్ళో పాతికేళ్ళు ఉన్నాయి. ఈ పాతికేళ్ళకి నీళ్లు పోస్తే పాతి కానులు వచ్చేవాటి వాడికి. ఇంకా ఎన్నాళ్ళైనా పాతి కానులే రావు. రెండోడు నాడు వాడు పిచ్చాడే, ఈ పాతి కానులతో ఎంతకాలం బతుకుతానరా, నేను చూడరా అని పుడుకులు వ్యాపారం మొదలెట్టాడు. మొదట్లో పుడుకులు, ఆ తర్వాత చెడుకులు అయ్యాయి. ఏకంగా బ్రహ్మాండమైన 5-స్టార్ హోటల్ కట్టాడు, కోటీశ్వరుడు అయ్యాడు. ఏ విధముగా అయితే నిత్యం ఆ కాస్త మాత్రమే వ్యాపారం చేసిన వాడికి ఆ పాతికానులు ఏవి వస్తాయో అంతకుమించి అభివృద్ధి ఉండదో. అలా కాకుండా ఓ పెద్ద ఉత్తమ వ్యాపారం మొదలుపెట్టిన వాడు కోటీశ్వరుడు ఎలా అవుతాడో సాధకులు కూడా అలాంటి వాళ్ళట. చిన్నప్పటి నుంచి ఒకే భక్తి, పెద్దగా మార్పు లేకుండా ఉండేవాడు ఈ పాతికానులు సంపాదించేవాడు. ఇంక వీడు ఎప్పుడు అలాగే ఉంటాడు. కానీ మొదటి నుంచి భ్రష్టుడే తిరిగేవాడు ఉంటాడు. సరే వాడికి రేపు పొద్దున పశ్చాత్తాపం వచ్చిందంటే ఒక్కసారి గొప్ప వ్యాపారం చేసి కోటికి పడగెత్తేవాడితో సమానం. అంటే వీడికి పుణ్యం అంత పెరిగిపోతుంది. ఎందుకని పశ్చాత్తాపం, అయ్యో పరమాత్మ నేను తప్పు చేశాను అని ఏడుస్తాడు, కన్నీళ్లు కరుస్తాడు, గురువులు పట్టుకుంటాడు, సేవ చేస్తాడు. దాంతో ఒక్క దెబ్బకైనా ఆ పరమాత్మడు కలిసిపోతాడు. అందువల్ల ఎప్పుడూ కూడా మనం సాధ్యమైనంత వరకు సాధకులమై ఉన్నప్పుడు ఏడవాలి, ఆనందపడిపోవాలి. పరమాత్మని దర్శనం చేసుకున్నప్పుడు ఆనందం, పాపాలకి ఏడవటం, ఈ రెండూ చేయాలట. స్పష్టంగా చెప్పాలంటే, అయ్యో నేను ఇంతకాలం తెలుసో తెలియక అపరాధములు చేశాను అని బాధపడి కన్నీళ్లు పెట్టుకుని బిగ్గరగా భగవంతుడి పాదాలు పట్టుకుని ఏడవండి. ఆ పాదాలు పట్టుకుని ఏడ్చిన తర్వాత ఆయన పాదాలు పట్టుకోవడం వల్ల వచ్చిన ఆనందం పరమానందం కింద అనుభవించండి. ఇటు దుఃఖం, ఇటు ఆనందం, ఈ రెండు పెళ్ళుపికి వస్తే వాడు తొందరగా తరిస్తాడు. అందుకే భగవంతుడిని చూస్తున్నప్పుడు కానీ లేక కథలు వింటున్నప్పుడు కానీ పులకింత రావాలి. అలా పులకింత వచ్చి వింటే వాడు తరిస్తాడు. ఏమీ లేకుండా మన మాజీ ప్రధాని గారిలో ఉంటే ఉపయోగం లేదు, ఆ ముఖంలో ఫీలింగ్స్ మనకు తెలియవు. అలా కాకుండా చక్కగా ఉత్సాహంగా ఉండాలి, ఆనందంతో వినాలన్నమాట. ఒక్కోసారి కొన్ని కథలు వచ్చినప్పుడు కన్నీళ్లు రావాలి. ఒక్కొక్కప్పుడు ఆనందంతో ఎగిరిగంతలేయాలి. అంటే ఇప్పుడు కాదు, బయటకు వెళ్ళాక. మళ్ళీ వీరందరూ కూడా ఆంజనేయులు ఎగిరిగంతలేస్తే కుర్చీలు విరిగిపోతాయి, రేపు మళ్ళీ కొత్త కుర్చీలు తేలే కదో యాత్ర. కాబట్టి ఏదైనా పరాకాష్ఠకు వెళ్ళిన వాడు తరిస్తాడు. కనుక ఈయన అంత పరాకాష్ఠ తపస్సు చెయ్యగా ఆ మహాతపస్సుకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు పద్మసంభవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కోరి చేసేదీ తపం బెరిగింపుమనిన బ్రహ్మకిట్టులని ఏ బాలుడు, ఆత్మశుద్ధి కోరి ఆచరిల్చత కర్మపాశగాఢ బంధనాశముగను. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు ఆ తపస్సుకి. ఇతని ఆర్తికి ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలో కోరుకో, ఏం కోరుకుని తపస్సు చేస్తున్నావు అన్నాడు. నాకు వేరే కోరిక ఏముంది, ఇది వరకు కోరికలు కోరాను, నీ అంతటి పదవి పొంది సృష్టి చెయ్యాలనుకున్నాను, పెచ్చ కోరికకి అసలు మొత్తం భూమి మీదకి వచ్చి పడిపోయాను, ఇప్పుడు నాకేమీ లేదు, అందుకే నాయన కోరేది ఏమిటి, ఆత్మశుద్ధి కోరి ఆచరించేది అన్నాడు ఆయన. ఎంత గొప్ప మాట అన్నాడు సారా, నా ఆత్మ పవిత్రంగా ఉండాలి, అపవిత్రమైన కోరికలు కోరకూడదు, చెయ్యరాని పనులు చేయకూడదు, అసలు దుష్టాలోచన రాకూడదు, పవిత్రంగా మా అందరికీ జన్మనిచ్చిన మహానుభావుడవైన నిన్ను సేవించాలి, ముక్తి పొందాలి, అందువల్ల నాకు ఆత్మశుద్ధి ప్రసాదించు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఇయ్యాలా, అందువల్ల ఆత్మశుద్ధి ఉండాలి ఆచారానికి, అది లేకపోతే ఉపయోగం లేదు. అందువల్ల నాకు ఆత్మశుద్ధి ఇమ్మనగానే ఆయన నవ్వి, నువ్వు ఎంత గింజుకున్నా అప్పుడే ముక్తి రాదు, ఆత్మశుద్ధి ఇస్తాను, నువ్వు కోరుకునే ముక్తి కావాలంటే కొన్ని పనులు చేయాలి. మళ్ళీ పనులు అంటామేమిటే బాబు, పనులు చేయటం వల్లే కదా నీకు ఈ తంటాలు వచ్చాయి, అందుకే నేను ఆత్మశుద్ధి కోరి ముక్తి కోరి తపస్సు చేస్తున్నానంటే, లేదు నాయన, నువ్వు ఇంత పూర్వం నా పదవిని చూసావు, పదవి కావాలని కాంక్షించావు, అప్పుడు కాంక్షించిన కాంక్ష తీరకపోతే నీకు మోక్షం రాదు. ఎప్పుడైనా ఏ జన్మలో అయినా నీకు గొప్ప కోరికుంటే ఆ కోరిక ఏదో జన్మలో తెరవలసిందేట. అందుకే పిచ్చి కోరిక ఎందుకు కోరదంట నేను. ఎప్పుడన్నా పొరపాటున ఏ గేదెనో చూసి ఆహా ఇలా గేది జన్మే బాగుంది అనుకోకండి. అలా అనుకుంటే మళ్ళీ గేది జన్మ తట్టు వచ్చింది ఎప్పుడు తెలుసా మీకు? మీకు ఒక పురాణ కథ చెప్తే ఆశ్చర్యపోతారు. మీరు పద్మ పురాణంలో ఉంటుంది, ఒక గొప్ప మహాత్ముడు కోటీశ్వరుడు బురదలో పొల్లుతున్న ఓ పంది నిద్రపోతున్నదని చూశాడు. ఇంట్లో కూడా నాకు నిద్ర పట్టట్లే, ఈ పంది హాయిగా బురదలో చల్లగా నిద్రపోతుంది, దాని బతికే బాగుంది అనుకున్నట్ట కర్మగాలి. అన్నందుకు వచ్చే జన్మలో పంది జన్మెత్తాడు, బురదలో పడ్డాడు. అప్పుడు వాడిని ఒక ఆదివారం నాడు ఒకడు వచ్చి కాళ్ళు మూతి కట్టేసి తీసుకుపోతూ అంటే వాడు గుర్రు గుర్రుని ఏడవకుండా పట్టేయి నన్ను మూతి కట్టేయి కాళ్ళు బాగా కట్టేయి అన్నట్ట. ఆ పందిరి పట్టుకుపోయేవాడు పూర్వం కేవలం ఆదివారం నాడే కలిచేవాళ్ళండి, ఇప్పుడు రోజు కలిచేస్తున్నారు. కానీ అప్పుడు వాడు ఆశ్చర్యపోయి పంది ఇంత పూర్వం ఏ పందికైనా మూతి కాళ్ళు కట్టేస్తే అవి గుర్రు గుర్రు అని ఏడ్చేవి, అలా వాటిని బతికొండగా కాల్చేసి ఆ పైన గీకేసి మాంసం పటాపటా కొట్టేసి అమ్మేసుకునేవాడిని నువ్వు మానవ భాషలో మాట్లాడుతున్నావు, కట్టేయి చంపేయి అంటున్నావు, నీకేం బాధ కలగట్లేదా అంటే బాధ ఎందుకు, ఈ దరిద్ర బతుకు నాకు పోతుంది, నేను పూర్వజన్మలో కోటీశ్వరుణ్ణి, నా కోటీశ్వరుడిగా సుఖంగా ఉండగా తినగా ఉండక దీనిపైనే బాగుంది అనుకున్నాను, దాంతో ఈ జన్మ వచ్చింది అన్నాడు ఆయన. అంతే మతి సాగతి, నీ పొరలో ఏది ఉందో అదే జన్మ, కాబట్టి ఇతరులను చూసి వాడే బాగున్నాడు అనుకోకండి. అప్పుడప్పుడు పిచ్చిబుద్ధి మనకు కూడా వస్తుంది, అప్పుడప్పుడు నేను అనుకునేవాడు అనమాట, హాయిగా వీళ్ళ పనే బాగుంది, ఎప్పుడు చూసినా 40-50 రోజులు బయటే తిరుగుతున్నాను, నేను అసలు ఏలూరులో సంవత్సరంలో 10 రోజులు కూడా ఉండడం లేదు, వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పోతున్నారు, సినిమాలు షికారులు చేస్తున్నారు, నాకు తెలియక చిన్నప్పుడు ఒకసారి అనుకున్నాను. తర్వాత జ్ఞానోదయం అయ్యి అది బాగుండేటి కర్మ, మళ్ళీ ఈ సినిమా మీద కోరుకుంటే ఇంకో జన్మెత్తాలి, కాబట్టి పునర్జన్మ లేకుండా చేయదేవుడా అన్నాను నేను. అంటే మేము ఉన్నదన్నట్టుగా చెప్పేస్తాం, లేక మరి ఇతరుల మీద పెట్టడం కది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా మీకు ఇతరులను చూసినప్పుడు ఆ జన్మ బాగుంది అని అనిపించినా వీడి పనే బాగుంది మనం కూడా అలా ఉంటే బాగుండని మాత్రం అనుకోకండి. గట్టిగా అనుకుంటే, చిన్న చిన్నవి కాదు కానీ ఒక్కోసారి దృఢంగా అనుకుంటే ఆ కోరిక తీర్చడానికి భగవంతుడు ఏం చేస్తాడనమాట, మళ్ళీ జన్మ ఎత్తిస్తాడనమాట. ఆయనకి ఎంత హాయిగా ఉందో, చక్క చొక్కా ఖర్చు లేదు, హాయిగా ఆవులకి ఎంత పెడుతున్నాడు అనుకుంటే వచ్చే జన్మలో అచ్చం ఆయన అయిపోతాం. మళ్ళీ పాపం ఆయన మళ్ళీ నన్ను చూసి గురువుగారు హాయిగా పురాణం చెబుతున్నాడు, నేను కూడా అలా పురాణం చేస్తే బాగుండు అనుకుంటే మళ్ళీ ఇంకో జన్మెత్తి పురాణం చెప్పాలి. ఎన్ని తంటాలు అనుకుంటున్నారు మీరు. కాబట్టి ఇతరమైన వస్తువుల మీద వ్యామోహముతో అలా అవ్వాలని పొరపాట్లు కూడా అనుకోకూడదట. ఒక కవీశ్వరుడు విధంగా అలా అనుకున్నాడు. మీకు ఇవన్నీ పురాణాల్లో గాథలే. మీకు నారద పురాణంలో ఒక గొప్ప ఋషీశ్వరుడు ఒక వేశ్యను చూశాడు. ఈ ఋషీశ్వరుడు రాజుగారి ఆస్థానానికి వెడితే ఋషిగారికి రాజుగారి దర్శనం ఇవ్వలేదు. తెలుసా మీకు, ఒక ముని రాజుగారి దర్శనానికి వెడితే చీపు అన్నట్ట. ఈ వేశ్యని రా అని ఆహ్వానించి పట్టు చీరలు నగలు ఇచ్చి గౌరవించాడు. అప్పుడు ఈయన అనుకున్నాడు, వేశ్య జన్మే బాగుంది, దాని దగ్గరికి పిలిచి దానికి శుభ్రంగా నగలు ఇచ్చాడు, పట్టు చీరలు ఇచ్చాడు, మహర్షిని ఇంత తపస్సు చేసుకున్న నాకు కనీసం దండ ఇవ్వలేదు అనుకున్నాడు. దాంతో ఈ ఋషీశ్వరుడు వచ్చే జన్మలో వాడు వేశ్య పుట్టాడు. అప్పుడు ఆయన పశ్చాత్తాపడి ఆ జన్మలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంతో యాత్రపడ్డాడు. ఆవిడనమాట దేవసేన అని పేరు కలిగిన ఆవిడగా పుట్టి విప్రనారాయణ చరిత్రలోని వేసి ఆవిడ ఒక ఋషి కర్మకాలలో పుట్టాడు. మళ్ళీ విప్రనారాయణుడి వల్లో వేసుకుని ఆయనకి ముక్తి ఇచ్చి ఆ పుణ్యంతో ఈవిడ కూడా వెళ్ళిపోయింది. చూశాను ఎన్ని విచిత్రాలు ఉంటాయో. కాబట్టి ఈ రోజు నుంచి దేని మీద ఎక్కువ వ్యామోహం పొందరాదు. నాకొద్దు వ్యామోహం అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు బ్రహ్మ ఏమన్నాడు అనమాట, నువ్వు ఒకనొకప్పుడు నా పదవిని ఆకాంక్షించావు, నువ్వు ఒక తామర పువ్వును సృష్టించుకున్నావు, నీకు పదవీ వ్యామోహం అప్పుడు ఉన్నది, కీర్తికాంక్ష ఉన్నది, అది పూర్తయితే కానీ నాయన నీకు ముక్తి రాదు, కాబట్టి ఈ జన్మలో నువ్వు మనువువు. మనువైతే బ్రహ్మ తర్వాత బ్రహ్మంతవాడు, మనువు అంటే సామాన్యుడే మరి బ్రహ్మంతవాడు, నువ్వు చాక్షుషుడనే పేరుతో మనువుగా మారు. నీ పూర్వజన్మనామధేయంతో నిన్ను మనువుని చేస్తున్నాను. ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించు, బ్రహ్మకొచ్చే కీర్తి పొందు, బంగారం లాంటి భార్యని స్వీకరించు, ప్రజలలో ధర్మ సంస్థాపన కలగజేయి, చిట్ట చివరి తపస్సు చేయి, శాశ్వత బ్రహ్మలోకం వస్తుంది అనగానే నాకు బ్రహ్మలోకం శాశ్వతంగా ఇస్తావు కాబట్టి నువ్వు చెప్పినట్టు చేస్తాను అని బయలుదేరి బ్రహ్మ చెప్పినట్టే ఈ భూమండలానికి రాజయ్యాడు. బ్రహ్మ యొక్క ఆజ్ఞ కనుక టక్కన భూమండలం అంతా ఆయనకి అదుపులోకి వచ్చేసింది, ఆయన రాజయ్యాడు. ఉగ్రుడను రాజు కూతు సమగ్ర విలాసాభిరామ అంబుజముఖి కంబు గ్రీవ విదర్భం పాణిగ్రహణము చేసే అతడు నెయ్య మెలర్పం. ఉగ్రుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉన్నారు ఆ కాలంలో. ఆయన కూతురికి విదర్భ అని పేరు, పరమసుందరీమణి. ఆ విదర్భ అని పేరు కలిగినటువంటి సుందరీమణిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా 14 మంది పిల్లల్ని కన్నాడు. ఆయన పరిపాలనలో ధర్మం 4 పాదాల నడిచింది. నిత్యం శ్రీమన్నారాయణ సంకీర్తన జరిగింది. ఆప్యులు, ప్రభూతులు, భవ్యులు, భృగువులు అని పేరు కలిగినటువంటి వాళ్ళు దేవతలయ్యారు. ఆ కాలంలో చాక్షుషుడు అనేటటువంటి ఈయనకి శతద్యుమ్నుడు అనేటటువంటి ఒకనొక గొప్ప కుమారుడు, ఆఖరి కుమారుడు వచ్చి తండ్రి గారికి కామధేనుపాలతో అభిషేకం చేసి ఆ పుణ్యంతో తండ్రి గారిని బ్రహ్మలోకానికి పంపించాడు. ఆయన కాలంలో
సహిష్ణుడు, విమలుడు, ఉన్నతుడు, మధువు, విరధుడు, హవిష్మంతుడు, సుమేధుడు వీళ్ళంతా సప్త ఋషులయ్యారు. మనోజవుడు అని పేరు కలిగిన వాడు చాక్షుష మనువు కాలంలో ఇంద్రుడయ్యాడు. ఆ కాలంలో విష్ణుమూర్తి అవతరించి కూర్మ అవతారాన్ని ఎత్తాడు. కూర్మ రూపంలో ప్రజల్ని, భూమిని రక్షించాడు. ఇప్పుడు అర్థమైందా చాక్షుష మనువు యొక్క చరిత్ర ఇది. అంతటి బ్రహ్మపుత్రుడు కూడా చిన్న పొరపాటు చేసి నీ జన్మలెత్తి తపశ్శక్తితో విష్ణువుని, బ్రహ్మని మెప్పించి కోరికలను జయించి మనువై ధర్మ సంస్థాపన చేసి ఆ పుణ్యంతో తిరిగి తాను ఇప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నాడు. ఆరవ మనువు, ఇప్పుడు ఏడవ మనువు కాలం ఇది. ఈ మనువు వైవస్వతుడు అని పిలువబడుతున్నాడు.